హ్యాపీ వన్డే గారు. ఈరోజు హనుమ జయంతి. తెలంగాణ జిల్లాలో చాలా బాగా చేస్తారు. రాముడి కంటే కూడా హనుమంతుని ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే మనలాంటి వాడు కాదు రాముడు, నాకంటే ఎక్కువ ఆనందిస్తామని ఆరాధిస్తున్నారని బాధపడ్డ రాముడు సంతోషిస్తాడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. రాముడు దేవుడు ఎందుకయ్యాడంటే ఏంటి, నాకంటే నా భక్తుడు, నాకు సేవకుడు, నాకు దాసుడు ఆయన ఆనందిస్తాం, నన్ను నాకంటే ఎక్కువ ప్రజలు వాడిని ఆరాధిస్తున్నారంటేనే ఆయన బాధపడ్డాడు, ఇంకెక్కువ సంతోషిస్తాడు, ఎక్కువ ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడి లక్షణం ఏంటంటే ఆయనతో ఆయనకంటే ఎక్కువగా భక్తిని, ఆయన భక్తులను ఆరాధిస్తే, భక్తులను గౌరవిస్తే తన్నే ఆరాధించినట్టుగా అనుకుంటాడు భగవంతుడు. అది భగవంతుడి యొక్క లక్షణం. మీకు తొందరగా కోరికలు నెరవేరాలంటే, ఫుల్ ఎనర్జీ రావాలంటే, మీకు బాగా సూక్ష్మ బుద్ధి పెరగాలంటే ఆంజనేయస్వామి భక్తులు అంటూ ఉంటారు మా దేవుడు ధ్యానం చేసుకున్నాడు. ఒకటి ఫ్లూయెన్సీకి, బుద్ధి సెటిల్ అయినట్లయితే బుద్ధి సూక్ష్మతకి. ఎక్కడ కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు, ఎరుగు చేట్లు ఉన్నా కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు. ఆ సమయ స్ఫూర్తి కోసం ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకోమని అని చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఈ లోకాలకు సంబంధించిన కోరికలు తొందరగా నెరవేరుస్తాడనేటువంటి ఒక ప్రతీతి ఉంది ఆంజనేయ స్వామి మారుతీకి. అంతేకా చాలా మంది ఆంజనేయ హిందువులు ఉత్తరప్రదేశ్లో, తెలంగాణ జిల్లాలో, మన ఆంధ్రాకు సంబంధించినంత వరకు తెలంగాణ జిల్లాలో, తెలంగాణ జిల్లాలో ఆంజనేయ స్వామికి ఉన్న దేవాలయాలు రామచంద్రమూర్తికులు. ఏంటి, రాముడి సేవకుడు, రాముడు భక్తుడు, ఆయనకే దేవాలయం అంటే రాముడు సంతోషిస్తాడు. మీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే రాముడు ఏమనుకుంటాడంటే నన్ను పూజిస్తున్నారు అనుకుంటారు. అంటే రాముని పూజించిన ఫలితం కూడా వస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం, నన్ను కూడా నన్నే పూజిస్తున్నారు వీళ్ళందరూ రాముడు అనుకుంటాడు. అంటే వాళ్ళకి ఉన్న అభేద స్థితి అటువంటిది. అంటే భక్తి, దేవుడు తన భక్తుని గౌరవిస్తాంటే, తన అనుయాయిని, తన సేవకుని గౌరవిస్తానంటే, తన గౌరవిస్తానంటేనే అనుకుంటాడు రాముడు. అంటే రాముడికి మర్యాద పురుషోత్తముడు అనే పేరు. మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉంటారు, రామనామం మీరు హృదయపూర్వకంగా స్మరిస్తాంటే, ఏదో యాంత్రికంగా కాకుండా రామనామాన్ని మీరు హృదయపూర్వకంగా స్మరిస్తాంటే శరీరంలో ఉన్న రోగాలు కొన్ని తగ్గుతాయని చెప్పుకోండి. మీకు ఏదైనా అనారోగ్యంతో, శారీరకంగా అనారోగ్యంతో మీరు ఎవరైనా బాధపడతాంటే ఆ రామనామం జపించడం వల్ల మీకు శారీరకంగా ఉన్న మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం తగ్గుతుంది. మీరు పరిశుద్ధులు అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. అంటే పాపంలోంచి, దోషంలోంచి, బలహీనతలోంచి మిమ్మల్ని, మీ మనసుని విడుదల చేసేది రామనామం. అంటే మనసులోన మలం పోతుంది, మనసులోన మలం పోతుంది, వాక్కులోన మలం పోతుంది. అంటే మలం అంటే దోషం, మనసులోన దోషం పోతుంది, వాక్కులోన దోషం పోతుంది రామనామం జపించడం వల్ల. మహాత్మా గాంధీ గారు కూడా తరచుగా చెప్తూ ఉండేవారు రామనామం గురించి. ఆంజనేయ స్వామి కూడా నిరంతరం రామనామాన్ని జపించాడు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడని, ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడని మనకి ప్రతీతి. అంటే ఆంజనేయ స్వామి గుడిలో కూడా రాముడు విగ్రహాలు పెడతారు. రాముడు ఎక్కడ రాముడి విగ్రహాలు ఉంచాడు కూడా ఆంజనేయ స్వామిని పెడతారు. వాళ్ళు అనుబంధం విడదీయలేరు. అంటే రాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే రాముడిని కూడా ఆరాధిస్తున్నట్టే అనేక ప్రాంతాల్లో ఆయన్ని అనేక పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయనకి శాంసంజయనట్లు, అసలు లైఫ్లో సేవ తప్పించి, ఆ సేవ చేయటం తప్పించి, భగవంతుడికి భక్తుడికి సేవ చేయటం తప్పించి ఆయనకి ఎంజాయ్మెంట్ లేదు అసలు ఆంజనేయ స్వామికి. అది గొప్ప. మనిషికి చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని వాడు హనుమంతుడు. కొంతమంది వివాహాలు చేసుకోకపోయినా చిన్నది శుభ్రంగా తింటారు, బాగా తింటారు, కావలసిన దానికంటే ఎక్కువ తింటారు. దేహానికి ఇంద్రియాలు చాలా ఉన్నాయి, ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ లేని కూడా ఆంజనేయ స్వామి. ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ లేని, ఏ సెన్స్ ఎంజాయ్మెంట్ కూడా ఆయనకు అక్కదు. కొంతమందికి ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉన్నా, ఒక ఇంద్రియ నిగ్రహంలో ఉండదు. కొంతమంది మాటకాడ నిగ్రహం ఉన్నా తిండికాడ నిగ్రహం లేకపోవచ్చు, కొంతమంది తిండికాడ నిగ్రహం ఉంటే మాటకాడ నిగ్రహం లేకపోవచ్చు. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి, అందులో ఏ ఇంద్రియానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ కూడా ఆయనకు లేదు. ఎవరికి అని వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సూక్ష్మ బుద్ధి ఉంది, ధైర్యం ఉంది, భక్తి పరమేశ్వరుడి పట్ల, ఈశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల భక్తి ఉంది, ఆ వివేకం ఉంది, సరే పాండిత్యం సరే సరే, స్కాలర్షిప్ సరే సరే, మహాబలవంతుడు. కొంతమంది ఆంజనేయ స్వామి పేరు కొన్ని ప్రాంతాల్లో మహాబలవాన్ అంటారు. మహాబలవాన్ అంటే ఆంజనేయ స్వామి. భీముడు ఎంతో ఎంతో బలవంతుడని పేరు మనకి పాండవ భారతంలో. ఆంజనేయ స్వామి త్వాకను కూడా కదపలేపాడు భీముడు, అంత బలవంతుడు ఏంటంటే భీముడు. ఆంజనేయ స్వామి త్వాకని కదపలేపాడు. అంటే ఇప్పుడు ఇంతకీ ఆయన దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, అన్ని సుగుణాలు ఉండి, అంత పాండిత్యం ఉండి, రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు. ఆంజనేయ స్వామికి వరాలు ఇచ్చే శక్తి కూడా రామచంద్రమూర్తి ఇచ్చి, సీతమ్మ ఇచ్చింది, రామచంద్రమూర్తి ఇచ్చారు ఇన్ని వరాలు. అయినప్పటికీ అంత మహాబలవంతుడు కూడా అంత పాండిత్యం పెట్టుకుని ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పొందినటువంటి వాడు. అన్ని ఉండి, అన్ని శక్తులు ఉండి వినయంగా ఉన్నాడు. మనకి ఏ శక్తి లేదు, అవినయంగా ఉంటున్నాం మనం. ఇది మనం నేర్చుకోవాల్సి. ఆంజనేయ స్వామి దగ్గర ఇన్ని సద్గుణాలు ఉండి, ఇన్ని ఉండి వినయంగా ఉంటాడు. అది గొప్పతనం. మనకి సద్గుణాలు లేకపోయినా, వెనకాల ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏమీ లేకపోయినా అవినయంగా ఉంటాం. ఇది మన దగ్గర ఉంటాం. మనకి తాడు బొంగరం లేకపోయినా, మంచి గుణాలు ఏమి లేకపోయినా, భక్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా అవినయంగా ఉంటాం. ఆంజనేయ స్వామికి అన్ని ఉన్నాయి, వినయంగా ఉంటాడు అది. అందుకని ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, అంత బలం ఉన్నప్పటికీ అంత పాండిత్యం ఉన్నప్పటికీ ఆ పాండిత్యాన్ని కానీ బలాన్ని కానీ ఎప్పుడు సద్వినియోగం చేశాడు కానీ దుర్వినియోగం చేయకూడదు. భగవంతుడు మనకు ధనం ఇచ్చాడనుకోండి, లేదా బలం ఇచ్చాడనుకోండి, విద్య ఇచ్చాడనుకోండి, కీర్తి ఇచ్చాడనుకోండి, లేదా పలుకుబడి ఇచ్చాడనుకోండి, లేదా 10 మందిలో మన మాట చెల్లుబడి అవుతుంది అనుకోండి, ఇవన్నీ ఇవన్నీ భగవంతుడు మనకు పాజిటివ్ థింగ్స్ అన్ని ఇచ్చాడనుకోండి, ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే మనం చచ్చిపోయాక వెలుగున్న లోకాలు కడతాం, ఇవన్నీ మనం దుర్వినియోగం చేసుకుంటే చనిపోయిన తర్వాత చీకట్లో కడతాం. భగవంతుడు ఏదైనా భగవంతుడు ఇస్తే మనకు ఆ గిఫ్ట్ వస్తుంది కానీ లేకపోతే రాదు. కొంతమందికి రైటింగ్ చాలా బాగుంటుంది, అది కూడా గిఫ్ట్, భగవంతుడు ఇస్తే మనకు వస్తుంది కానీ లేకపోతే రాదు. నా దస్తూరు బాగుంటాను చాలా కాలం ట్రై చేశాను, దస్తూరు మటుకు సరి చేసుకోలేకపోయినా అని చెప్పారు గాంధీ గారు, అది కూడా గిఫ్ట్. కొంతమంది దస్తూరు ఎలా రాస్తారంటే అది ప్రింట్ అక్కర్లేదు, దాన్ని ఇది ప్రింట్ చేశారా చేతితో రాశారా ఇది ప్రింటా. అయ్యే భగవంతుడు మనకు ధనం ఇస్తే ధనం, చదివిస్తే చదువు, కీర్తిస్తే కీర్తి, బలం ఇస్తే బలం. కొంతమందికి కొన్ని కొన్ని గ్రామాల్లో బలవంతుడు బలహీనులకు రక్షణ ఇస్తారు, అలా చేయటం వల్ల కూడా వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు. అంచేత మనకు భగవంతుడు ఏమైనా అవకాశాలు ఇస్తే అది సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, నువ్వు స్వార్థం లేని కర్మ కొంచెమే ఆచరించు, ధర్మపూర్తమైన కర్మ స్వార్థం లేకుండా చేసే పని ఎక్కువ కాదు, కొంచెమే ఆచరించు, కొంచెం ఆచరించినప్పటికీ అది నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు. సెల్ఫ్లెస్ వర్క్ నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి, మొత్తం అంతా చేయలేకపోవచ్చు, నువ్వు ఎంత ఆచరిస్తే అంటే హృదయపూర్వకంగా ఆచరించు సెల్ఫ్లెస్ వర్క్. స్వార్థం లేని పని నువ్వు ఎంత చేసినా అది నేను రక్షిస్తుంది, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నీకు అది రక్షణ కలగజేస్తుంది అర్జున అని గీతలు. ఇవన్నీ పొడిపొడి మాటలు కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. సరే ఇంకేమింకలు లోపలికి వెళ్ళమా, గాథల జోలికి వెళ్ళకండి, గాథల జోలికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళండి. నీటిలో పడిపోయిన ఒక వస్తువును తెచ్చుకోవడానికి మనిషి ఎలాగైతే నీటి లోపలికి దూకుతాడో, నీటిలో ఒక వస్తువు పడిపోయింది అనుకోండి మీద, స్నానం చేసేప్పుడు ఏ చేతిన ఉన్నదో జారిపోయింది అనుకోండి కిందకి మేతు, మేత నెల్లో గొలిసి జారిపోయింది అనుకోండి, నీటిలో జారిపోయింది అనుకోండి. అలాగే నీటిలో ఏదైనా ఒక వస్తువు మీ వస్తువు పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రాణాన్ని నిరోధించి, మాటను నిరోధించి, ఇంద్రియాలన్నీ నిరోధించి, ఆ వస్తువు ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి వెళ్ళి, వాక్కు నిరోధించి, మనసును నిరోధించి, ఏకాగ్ర బుద్ధితో ఆ వస్తువు ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి వెళ్ళి మీరు ఆ వస్తువును పట్టుకుని బయటకు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా నీ హృదయాంతరాలలో ఉంది వస్తువు, ఉంది హృదయంలో ఉన్నాడు, హృదయ గుహలో ఉన్నాడు పరమాత్మ. బయటన్న దేవతలు వీళ్ళందరూ షాడో, బయటన్న దేవుళ్ళందరూ నిజమే, మనసు జీవుడు ఎంత నిజమో బయటన్న దేవతలు కూడా అంతే నిజం. లోకాలు నీవు నేను కనిపిస్తున్న లోకం, మన కనిపించినటువంటి లోకాలు ఇవన్నీ జీవుడు ఎంత నిజమో, నీ అహంభావన ఎంత నిజమో, జీవుడు ఎంత నిజమో అంతే నిజం. కానీ అవన్నీ వ్యవహారిక సత్యాలు, కానీ శరీరం మరణించాక జీవుడు స్వర్గలోకానికి వెళ్ళటం, నరకలోకానికి వెళ్ళటం ఇవన్నీ కూడా పారమార్థిక సత్యాలు కాదు, ఈ వ్యవహారిక సత్యాలే. అంటే జీవుడు ఎంత నిజమో ఈ లోకాలు కూడా అంతే నిజము, నువ్వు కూడా అంతే నిజము, నేను కూడా అంతే నిజము. ఇవన్నీ డ్రీమ్స్ తప్ప, స్వప్నంలో మనకు కనిపించే వ్యక్తులు, స్వప్నంలో మనకు కనిపించే పదార్థాలు ఎంత నిజము, ఈ జీవుడు కల్పించే విషయాలు అంతే నిజము, మరణానంతరం జీవుడు ప్రయాణం చేసే లోకాలు కూడా అంతే నిజమయ్యా. నిజమైన దేవుడు ట్రూ గాడ్, నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయం యొక్క లోయల్లో ఉన్నాడు. చెరువులో పడిపోయిన వాటర్లో నీటిలో పడిపోయిన వస్తువుని నువ్వు అన్ని నిరోధించి ఎలా తెచ్చుకుంటున్నావు, వాక్కుని మనస్సును నిరోధించి ఆ వస్తువుని ఎలా తెచ్చుకుంటున్నావు. అలా నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో ప్రభు ఉన్నాడు, నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు, నీ యజమాని నీ హృదయంలోనే ఉన్నాడు. అలాగే తన తనలోకి మునిగి నీ లోపలకి మనస్సును విచిద్రచేయాలి, మనస్సును ఉపసంహరించాలి. మనలోన గుణాలు మనస్సును బాహ్య ముఖానికి తీసుకొచ్చేస్తాయి, మనలోన గుణాలు మనస్సును బాహ్య ముఖానికి తీసుకొస్తాయి, ఇంద్రియాలు మనస్సును బాహ్య ముఖానికి తీసుకొస్తాయి, లోక వ్యవహారాలు మనస్సును బాహ్య ముఖానికి తీసుకొస్తుంది. జనరల్గా మన మనస్సును బాహ్యముఖం చేయడానికి సాధన అక్కర్లేదు, లోపలికి పంపించడానికి సాధన అవసరం. అంటే మనోప్రవాహానికి అనుకూలంగా వెళ్ళడానికి సాధన అక్కర్లేదు, మనోప్రవాహానికి ఎదురీది స్విమ్ లైక్ ఏ ఫిష్ అగేన్స్ట్ ద మెంటల్ కరెంట్. నీటి ప్రవాహానికి ఏ విధంగా అయితే చేప ఎదురీతుందో, నీ మనోప్రవాహానికి ఎదురీది మనోమూలంలో నువ్వు ఐక్యమవటం సాధన యొక్క అదే సాధన. నువ్వు ప్రాణాయామం చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, మనోప్రవాహానికి ఎదురీయదాలి, అది సాధన. మనోప్రవాహానికి ఎదురీయకుండా ఇప్పుడు కావేరి నదికి ఎదురెళితేనే కావేరి నది మూలం తెలుస్తుంది. ఆ మనో మూలంలోకి వెళ్ళటానికే నీ సాధన. మనోప్రవాహానికి ఎదురీది మనస్సు యొక్క మనోమూలంలో ఐక్యమవటమే మనోమూలంలో నిలబట్టమే, మనోమూలంలో స్థిరపట్టమే సాధన యొక్క ప్రయోజనం. అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే ప్రభువు ఉన్నాడు, అక్కడే నారాయణుడు ఉన్నాడు, అక్కడ హృదయ గోపులు అక్కడ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే, అక్కడ నిలబడగలిగితే మనోమూలంలో, అక్కడ నువ్వు ఉండగలిగితే నారాయణుడే, భగవంతుడే, ఎవడైతే ఈశ్వరుడు అనుకుంటున్నావో, ఎవడైతే కర్త అనుకుంటున్నావో, వాడు వాడు స్వరూపాన్ని ఇస్తాడు, అదే మోక్షం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలమనచోడ, కర్త జీవుడు కాదు, కర్త ఈశ్వరుడు. అంటే స్వతంత్రుడు కర్త, అస్వతంత్రుడు ఎప్పుడు కర్త అవ్వడం. అస్వతంత్రుడి దగ్గరికి వెళ్తే ఒక్క పని మనకు పూర్తి అవ్వదు, స్వతంత్రుడి దగ్గరికి వెళ్తే అవునో కాదో చెప్తాడు అతను. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పడానికి వాడు మనిషి స్వతంత్రుడై ఉండాలి. అంటే కర్త అనేవాడు స్వతంత్రుడుగా ఉంటాడు, అస్వతంత్రుడుగా ఉండడు. అస్వతంత్రుడుగా ఉన్నాడు, కర్త కాలేడు. సద్వస్తువు కర్త భర్తలస్తు డెక్టరస్, సద్వస్తువు ఈశ్వరుడు భర్తలస్తు డెక్టరస్. ఆయన ఆరాధిస్తే ఆ భర్తలస్తు డెక్టరస్ స్టేట్ నీకు కూడా అనుగ్రహిస్తాడు. నీకు దేహం ఉందని తెలుస్తుంది, మాట తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. వీటిని లోపల నారాయణుని వ్యక్తం చేసుకోవడానికి ఈ మనోదేహములను ఉపయోగించుకోవాలి. దానికి ఉపయోగించుకోవాలకు ఇంకా మిగతా విషయాలకి దేనికి ఉపయోగించుకునే ఏమి ప్రయోజనం లేదు. అంత డ్రీమ్స్ తప్పది. మంత్రాన్ని బాగా జపించేవాడు కూడా ప్రాణాయామం చేసినట్టే. మంత్రం బాగా జపించేవాడికి ఆ ప్రాణాయామం ధనంతరదే వస్తుంది వాడికి. మంత్రాక్షరాలు, ఈ మనస్సు, ఈ ప్రాణము మూడు కలవాలి, అప్పుడు నీకు ధ్యానస్థితి కలవచ్చు. నేను ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఆ చోటును కనుక్కోవాలి. నేను అనే తలంపు, ఆ మూల తలంపు, మూలంలోనే నారాయణుడు ఉన్నాడు. ఆ మూల తలంపు నువ్వు మూలంలోకి వెళ్ళటానికే వాక్కు నిరోధించాలి, మనస్సు నిరోధించాలి, ఈ ప్రాణాన్ని నిరోధించాలి. నీకు లోచూపు కలగాలి, నువ్వు లోపలికి ములగాలి. ఆ లోపలికి ములగటానికే వైరాగ్యం అవసరం. నీ మనస్సు లోపలికి వెళ్లకుండా బాహ్యానికి విజృంభిస్తుంటే, బాహ్యానికి విజృంభిస్తున్నట్టు నీకు తెలిసినప్పుడు మళ్ళీ మనస్సును లోపలికి మళ్లించాలి. అది ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు లోపలికి మళ్లించుకోవాలి. ఇది తప్పదు అర్జున అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినట్టు నీకు తెలుస్తూ ఉంటుంది కదా. నీకు తెలిసినప్పుడు ఎందుకెళ్ళిపోయింది ఎందుకెళ్ళిపోయింది అని బాధపడకుండా మనస్సు మరి లోపలికి తిప్పుకోవడానికి నువ్వు సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. కాలు జారింది నీకు, కాలు జారితే ఎలా ఉండకూడదు, మళ్ళీ కాలు తీసుకోవాలి వెనక్కి. కాలు జారిందని అలా వదిలేస్తాం, కాలు వెనక్కి తీసుకుంటాం. అదేవిధంగా నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంటే అలా వదిలేయకూడదు, మళ్ళీ మనస్సును లోపలికి మళ్లించుకోవాలి. అది ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు మళ్లించుకోవాలి. దానికి విసుగులేనప్పుడు నీకు విసిగేందుకు? అది బయటకు వెళ్ళడం మానప్పుడు, లోపల చచ్చుకోవడానికి అది దాని పని అది మానప్పుడు నీ పని నువ్వు మాంటం ఎందుకు? అది ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా సరే నువ్వు కూడా ప్రయత్నం చేసి లోపలికి తీసి తెచ్చుకో. అలా ప్రాక్టీస్ చెయ్యి, దాన్ని అభ్యాసం అన్నారు. అది లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు తూకం కావాలి. మనసును లోపలికి మళ్ళిస్తావు అప్పుడు నీకు. కొంతమంది మనుషులకు తూకం ఉండదు, కొంతమంది మనుషులకి అసలు తూకం ఉండదు. మాట కూడా బ్యాలెన్స్ ఉండదు, ఒక మనసులో బ్యాలెన్స్ ఉండదు, వ్యవహారంలో బ్యాలెన్స్ ఉండదు. తూకం లేని మనుషులకి ఆత్మజ్ఞానం కలగదు, సాధన చేసినా కలగదు. ఇప్పుడు తోకం ఉన్న వస్తే నీటిలో మురుగుతున్నాడు, ఆకు నీటిలో వేస్తే మురుగుతుందండి అది. తోకం ఉన్న వస్తే అయితే నీటిలో మురిగిపోతుంది, ఆకు నీటిలో వేస్తే మురుగుతుంది మురగదు. అలాగే నీకు తోకం ఉంటే, నీకు ఒక నిగ్రహం ఉంటే, నీ బ్రెయిన్లో బ్యాలెన్స్ ఉంటే, నీకు తగినంత బరువు ఉంటే, అప్పుడు నువ్వు లోపల హృదయంలోకి మురిగేటప్పుడు. కొంతమంది వాళ్ళు ఏమో కపటం పెట్టుకుంటారు లోపల, ఆన్లైన్ విమర్శిస్తూ ఉంటారు. ఈ జనరల్ వీడికి కపటం ఉన్నప్పుడు ఎవరితోని విమర్శించక్కి వీడికి ఎక్కడ ఉంది అసలు? అంటే వీళ్ళందరూ తోకం లేని మనుషులు అని అర్థము. వాళ్ళకి కపటం ఉంది, వీళ్ళకి కపటం ఉందని నువ్వు చెబుతున్నావు. నీలో ఉన్న కపటాన్ని అసలు నువ్వు అంగీకరించావా? పోగొట్టుకోవడం మాట అటు నుంచి నువ్వు అంగీకరించావా? నీలో ఉన్న కపటాన్ని నువ్వు అంగీకరించలేదు, ఎవరికో కపటాన్ని విమర్శిస్తున్నావు. నీలాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏంటి? నీకు తూకం లేదని అర్థం. కొంచెం కూడా తూకం లేని వాడికి అసలు లోపలికి ఎలా దిగుతాడు వాడు? అంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి జ్యోతి స్తంభం అందలేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మాటకి మనస్సుకి అది అందదు. మాట ఎక్కడైతే అణిగిందో, మనస్సు ఎక్కడైతే అణిగిందో, ప్రాణం ఎక్కడైతే అణిగిందో, అక్కడ నీకు స్వరూపు నీకు వ్యక్తం అవుతుంది. కానీ దాంతో మనస్సుతో విధానం అందుకోలేదు. మనస్సు అణిగిన చోట దాని అది వ్యక్తం అవుతుంది. అది ఎప్పుడు ఎప్పుడు మనస్సు అణుగుతుంది? నీకు తోకం ఉంటే మనస్సు అణుగుతుంది, కానీ నీకు తోకం లేకపోతే మనస్సు ఎక్కడ అణుగుతుంది? కొంతమంది చిన్న మాట పడలేరు. ఒక చిన్న మాట మిమ్మల్ని ఎవరైనా మీ శ్రేయస్సు కోరే వాళ్ళే మీ మాట ఏదైనా అన్నారని మీరు పడలేరు. అంటే మీకు తోకం లేదు, మీకు బరువు లేదు, ఇంకా లోచూపు ఏమొస్తుంది మీకు? మీ మాట పడవండి అంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఏమి తూకం లేదని అర్థం. కొంతమందికి అసలు మామూలు దేవుడి దాకా వెళ్ళక్కర్లేదు, మామూలుగానే గంభీరంగా ఉంటారు. నెపోలియన్ మహాచక్రవర్తి నెపోలియన్, అంటే ఉదాహరణ చెప్తున్నారు తూకం ఉన్న మనుషులు ఎలా ఉంటారు. నెపోలియన్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అతని రూమ్ మేట్ ఏం చేశాడంటే, అతని రూమ్ మేట్ ఏదో ఆ రూమ్ లో సంచి ఎదిగిపోయింది. పోతే వాడు వెళ్ళి ప్రిన్సిపాల్ తోటి ఏం చెప్పాడంటే, వాడు నాకు నా సంచి పోయింది నా రూమ్ లో, నెపోలియన్నే నా గదిలో ఉంటున్నాడు కదా, వాడే దొంగతనం చేశాడని నాకు అనుమానంగా ఉంటున్నాడు. అదే ప్రిన్సిపాల్ గారు పిలిచారు నెపోలియన్. ప్రిన్సిపాల్ గారు పిలిచి నాలుగు కొట్టారు వాడిని నెపోలియన్. నిజంగా ఆయన దొంగతనం చేయలేదు. ఎవరు? నెపోలియన్. కానీ నేను దొంగతనం చేయలేదని చెప్పలేదు. తర్వాత ఈ సంచి 15 నెపోలియన్ తీరేది ఎవడో తీశాడని 15 రోజులకు తెలిసింది. మళ్ళీ వీడి ప్రిన్సిపాల్ తోటి చెప్పాడు. ఏమంటే నెపోలియన్ అనవసరంగా మీరు కొట్టేశారు, నెపోలియన్ చేయలేదండి. నెపోలియన్ చేయలేదు, ఎవడో తీశాడు, నేను పొరపాటు నెపోలియన్ అనుమానించాను కానీ నెపోలియన్ చేయలేదు. అంటే ప్రిన్సిపల్ నెపోలియన్ క్లాస్ లోంచి వాడు ప్రిన్సిపల్ ఛాంబర్ లోకి పిలిచాడు. పిలిచానంటే పిచ్చవాడు ఇదేంటే, నేను దెబ్బలు చాలా దెబ్బలు కొట్టాను నిన్నను, నువ్వు తీయలేదని చెప్పాలి కదా మాట్లాడవేంటి అన్నాడు. అప్పుడు నెపోలియన్ అన్నాడు, మీరు అలా కాదు, ముందు నన్ను దెబ్బలు కొట్టకూడదు, అసలు నువ్వు సంచి తీసావా లేదంటే నేను తీయలేదని చెప్పుండేవాడిని, నన్ను రాగానే రూమ్ లోకి రాగానే కొట్టేశారు. నేను చేయలేదని చెప్తాను కూడా మీ దెబ్బలకి దడిసి నేను అబద్ధం చెప్తాను మీరు అనుకుంటారప్పుడు అని చెప్పలేదు అన్నాడు. వాడు నెప్పుడు వాడు తోక ఉన్న మనుషులు అంటే వాడు, ఇప్పుడు ఈవేళ మీరు ఇలా మాట్లాడుతున్నారు, రిపెంట్ అవుతున్నారు మీరు, ఆ రోజు నేను ఆ బ్యాగ్ చేయలేదని చెప్పిన మీరు నమ్మరని చెప్పాడు నెప్పుడు. అంటే తోక ఉన్న మనుషులు అంటే అది ఏంటి? అప్పుడు అన్నాడు ప్రిన్సిపల్, నువ్వు నేను నీ గురువు కాదు, నువ్వే నా గురువు అని. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, తోకం ఉండాలి. తోకం లేని మనిషి లోపలికి వెళ్ళలేడు, తోకం లేని మనిషి లోపలికి వెళ్ళలేడు. ఆత్మానుభవానికి అంచెత నువ్వు నీకు ఆత్మానుభవం కలగాలనుకో, ఆత్మ విచారణ కలగాలనుకో, నీకు నేననే తలంపు ఉంది. ఆ తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడికి వెళ్ళి నువ్వు ఉంటేనే కానీ నీకు ఆత్మానుభవం కలగదు ఎట్టి పరిస్థితులు. ఈయన ఇంకా రాజీ పడ్డక్కడ నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, నేను వెనక్కి రమ్మని అంటాం లేదు. గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, వెళ్ళు ఎవరికే వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేయి. కానీ నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహము నేను అనే తలంపు, ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి అక్కడ ఉండగలిగితేనే కానీ నీకు ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. జ్ఞానయోగం ఎందుకంటే విచారణకి, జ్ఞానయోగం ఎందుకంటే విచారణకి, కర్మయోగం ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అవటానికి పవిత్రుడు అవటానికి. జ్ఞానయోగం ఎందుకంటే సెల్ఫ్ ఎంక్వైరీ, జ్ఞానయోగం వల్ల సెల్ఫ్ ఎంక్వైరీ. కర్మయోగం వల్ల ఏంటంటే పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు అవ్వనుకో, నువ్వు పరిశుద్ధుడు అవ్వకుండా నువ్వు జ్ఞానయోగంలో ప్రయాణం చేసిన సక్సెస్ అవ్వదు. ముందు కర్మయోగం చేసి తోకం సంపాదించు, తర్వాత నువ్వు విచారణ చేస్తే సక్సెస్ అవుతావు. నీకు తోకం లేదనుకో, సక్సెస్ అవ్వ ప్రయాణం చేసినా, నువ్వు చేసినా సక్సెస్ అవ్వదు. చిత్తశుద్ధి లేకుండా నువ్వు సాధన చేసినప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు, ముగింపు లేదు, నీకు కంక్లూజన్ కెళ్ళు, ఆత్మానుభవం నీకు అమృతానుభవం కలగదు. చిత్తశుద్ధి లేని వాడు కాదు. ఆ చిత్తశుద్ధి చేసి నువ్వు కర్మను యోగంగా చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు చిత్తశుద్ధి కలిగాక నువ్వు నాన్నగారు నేనెవరు నేనెవరని విచారణ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి నీ శుద్ధి, నీ శుద్ధి నీకు సహకరిస్తుంది. ఇవాళ 27వ తారీఖు అండి, 1వ తారీఖు నుంచి నేనేమైనా చేస్తున్నామని ఇప్పుడుగా ఆఫ్ చేయబోతా. 27వ తారీఖు లేదు, 28వ తారీఖు లేదు, నువ్వు చచ్చే వరకు, నువ్వు ఎవడో నువ్వు తెలిసే వరకు నాన్నగారు నాన్నగారు నేను హుయ్యామాయి హుయ్యామాయి హుయ్యిస్తాయి చచ్చే వరకు చెయ్యి. అందుకని ఆగిపోకు, ఆగిపోతే నేను అది అది నేను ఏదైతే నేనేదైతే విచారణ చేస్తానో చచ్చే వరకు చేయవలసిందే. దానికి రోజులు లెక్కెట్టు, మాసాలు సంవత్సరాలు తారీఖులు తేదీలు ఏం లెక్క పెట్టద్దు, కౌంటింగ్ వద్దు, చచ్చే వరకు. లోపల నీకు తలంపులు అన్నీ వస్తున్నాయి కదా, మరి ఇది మానేస్తే అయ్యాలపోతే, ఈ విచారణ పోకపోతే అది మానవు. అవన్నీ నశించే వరకు, తలంపులు అన్ని నశించే వరకు ఈ విచారణ విడిచిపెట్టద్దు. నువ్వు శ్మశానానికి వెళ్ళే వరకు చేస్తూ ఉండవలసి. తిలక్ గారు అంటారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు అంటారు, భక్తి యోగం అన్నా కర్మే, జ్ఞానయోగం అన్నా కర్మే, జ్ఞానయోగం అన్నా కర్మే. నువ్వు పని చెయ్యి, స్వార్థం లేకుండా పని చెయ్యి, అన్ని యోగాల ఫలితం నీకు వచ్చేస్తుంది. భక్తి వల్ల ఫలితం, జ్ఞానం వల్ల ఫలితం, ధ్యానం వల్ల ఫలితం అన్నీ వచ్చాయి. ఆ సెల్ఫ్ లో నువ్వు స్వార్థం లేకుండా పని చేయటం నేర్చుకో. ఏదైనా దేహయాత్రకు సంబంధించి నువ్వు పని నువ్వు చూసుకుని మిగతా అంతా స్వార్థం లేకుండా పని చేయి. స్వార్థం లేకుండా పని చేయకపోతే దేహజతమైన నేను నశించదు. త్వరం అంటే స్వార్థం లేకుండా పని చేయమని. డిక్షనరీ మీనింగ్ ఉంటే వేరే ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. తెలదారు చెప్పేది ఏంటి, యోగము అని యోగం అనే శబ్దము ఎక్కడొచ్చినా నిష్కామ కర్మ, స్వార్థం లేకుండా పని చేయటం. స్వార్థం లేకుండా నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఆ దేహజతమైన దానంతగా నశిస్తుంది. అంటే ఆయన ఏం చెప్తాడంటే, జ్ఞానయోగం కర్మయోగం. నువ్వు పవిత్రుడు అవటానికి, నువ్వు పరమ పవిత్రుడు అవటానికి కర్మయోగం అవసరం. నువ్వు పరమ పవిత్రుడు అవ్వాలంటే కర్మయోగం లేకుండా, కర్మను యోగంగా కనుక చేయకపోతే నువ్వు పవిత్రుడు కావాలి. పరిశుద్ధుడు అవ్వకుండా నువ్వు జ్ఞానయోగంలో ప్రయాణం చేసిన సక్సెస్ అవ్వాలి. ముందు కర్మయోగం చేసి తోకం సంపాదించు, తర్వాత నువ్వు విచారణ చేస్తే సక్సెస్ అవుతావు. నీకు తోకం లేదనుకో, సక్సెస్ అవ్వ ప్రయాణం చేసినా, నువ్వు చేసినా సక్సెస్ అవ్వదు. తిరగారు ఇంకోటి అన్నారు, ఆశ్రమం. ఏమంటే అక్కడ ఆశ్రమాలు ఏమన్నా ఉన్నాయి? ఆశ్రమం, శ్రమలోంచే ఆశ్రమం వచ్చు. స్వామర్థనంగా కూర్చోడానికి కాదు ఆశ్రమాలు వస్తా. ఆశ్రమం అనే శబ్దంలోనే శ్రమ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకటే పని, వాళ్ళ స్వార్థానికి సంబంధించిన పనులు చేసుకుంటా ఉంటారు. ఆశ్రమం ఆ ఎంచులు తగిలించారని అక్కడ కూడా స్వామర్థనంగా కూర్చోమని కాదు, అక్కడ శ్రమ, అక్కడ చేసే శ్రమ ఏంటంటే నిన్ను విచారణ చేసుకోవాలి, అదో పని. నువ్వు భూతకోటకి లోకం యొక్క క్షేమం కోసం పని చేస్తూ ఉండాలి, నిన్ను పవిత్రుని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే టైంలో లోకానికి క్షేమం కలిగజేసే పనులు కూడా చేయాలి, లోకోద్ధరణ కోసం కూడా ఎంతో కొంత పని చేయాలి. భగవంతుడు ఏ విధంగా అయితే ధర్మ మార్గాన్ని స్థాపించడం కోసం పని చేస్తున్నాడో ఆ రకమైన పని నువ్వు ఆశ్రమంలో ఉండి చెయ్యాలి, అది శ్రమ. అసలు ఆశ్రమంలోనే శ్రమ శబ్దం ఉందండి. ఆశ్రమాలు స్వామరపోతులకు కాదు, కష్టపడి పని చేసే వాళ్ళకి ఆశ్రమం, లేకపోతే ఆశ్రమాలు పెట్టకండి. స్వామరపోతులకు ఆశ్రమాలు అనుకుంటున్నారు, శుభ్రంగా చిన్న కూర్చోవచ్చు సాపాటు కోసమని. ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరి పొట్ట కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గృహస్థులు ఉడితే వాళ్ళ పొట్ట కోసం పని చేసుకుంటూ ఉంటారు. అంతకంటే కష్టం ఆశ్రమం అంటే వీళ్ళకి పొట్ట కోసమే శ్రమ, ఇంట్లో ఉన్నవాళ్ళు గృహస్థులకి. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎలా పని చేసుకుంటున్నారో 10 మంది క్షేమం కోసం ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అలా పని చేసుకోవాలి. అలా పని చేసాక ఆగిపోకూడదు. వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఆశ్రమంలో పని చేయాలి. లోపల పని బయట పని రెండు పనులు ఉన్నాయి ఆశ్రమం వాళ్ళకి. అంటే గృహస్థుల కంటే ఎక్కువ పని చేసి పని అయితే మీరు ఆశ్రమాలు కట్టండి, లేకపోతే ఇంటికాడ కూర్చోండి అని చెప్పాడు తిలక్ గారు. తిలక్ గారు జైల్లో రాశారు, 6 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. గీతా రహస్యం 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెన్సిల్ తోటి రాశాడు, పెన్ ఇవ్వకపోతే బ్రిటిష్ గవర్నమెంట్. జైల్లో 6 సంవత్సరాలు జైల్లో ఉన్నాక బయటకు పోనా వచ్చేటప్పుడు నా పుస్తకం నాకు ఇచ్చేయండి పట్టుకుపోతామంటే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆ పుస్తకంలో ఏమని రాసావో మాకు అలా మమ్మల్ని తిట్టావేమో, మమ్మల్ని తిట్టిన రాకులు ఉంటాయని తీసేసి మీకు మీకెందుకు తిడతామని నేను రాసింది గీతా రహస్యం, మిమ్మల్ని అందరూ ఎందుకు తిడతాం మీ తెల్లవాళ్ళని అందరూ చెప్పలేదు, కృష్ణుడు చెప్పిన మాట నేను రాశానంటే, అంటే మీకు అంత అనుమానంగా ఉంటే పుస్తకం చదివిన తర్వాత నాకు ఇంటికి పంపండి, మీకేమైనా అభ్యంతరమైన మాటలు ఉంటే తీసేసుకోండి. అలా తిలక్ గారు ఇంటికి వచ్చాక పుస్తకం పంపాడు బ్రిటిష్ వాళ్ళతో, కూడా పట్టుకురాని వాళ్ళు ఆ పుస్తకం గీతారం. అయితే ఇక్కడ నువ్వు లోపలకు వెళ్ళి పుట్టుచోటు అన్వేషించేది నేను కాదు, ఇది నేనని జాయిన్ చేసి విచారణకు సహాయకాలి కాదు. అయితే ఇప్పుడు ఆ మూల తలంపు నువ్వు పట్టుకో, ఉడిగా దేహాన్ని నేను కాదు, అది కాదు ఇది కాదు ఇది కాదు, అన్నమయ కోశాన్ని నేను కాదు, ప్రాణమయ కోశాన్ని కాదు, ఈ ప్రాణాన్ని నేను కాదు, అన్నమయ నేను కాదు, అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు, కానీ ఎలాగా కాదు, ముందు ఏదో ఉన్నా దాన్ని ధ్యానం చేయ, నువ్వు నువ్వు కానిదాన్ని నువ్వు ధ్యానం చేసినా దమ్ము, ఏదైతే నువ్వుగా ఉన్నావు దాన్ని ధ్యానం చెయ్యి. అంటే నీకు ఈ మూల తలంపు దాని మూలంలోకి నెట్టడానికి నువ్వు చూసుకోదు నిజమైన విచారణ. అంటే హూ ఇస్ దిస్ ఐ, నాలో నేను నేను అని ఎవరైతే విజృంభిస్తున్నారో, నేననే తలంపు ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అని నీ లోపల హృదయం విచారణ చేస్తే అది నెమ్మదిగా ఏమవుతుందంటే, ఆ హృదయంలో విచారణ చేస్తే, నువ్వు మనసులో విచారణ చేస్తే అది హృదయంలో చేరుకుంటుంది. అంటే ఆ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో దాని హృదయము అని అంటారు. అదే చిదాకాశం, అదే హృదయాకాశం, అదే హృదయ గుహ. అదే ఉపనిషత్తులు చెప్తారు హృదయ గుహ, ఆ గుహలో ఉన్నవాడే గుహేశుడు, ఆ గుహలో ఉన్నవాడు గుహేశుడే ఈశ్వరుడు, వాడే కుమారస్వామి, వాడే రాముడు, వాడు నారాయణుడు, ఆ గుహ గుహలో ఉంటాడు. మీ హృదయ గుహలో గుహేశుడు, గుహేశుడు ఎక్కడ ఉంటాడు, గుహలో ఉంటాడు. గుహలో ఉండి శరీరాన్ని యంత్రాలు నడిపినట్టు నడుపుతున్నాడు. ఆ దేహం ఎప్పుడు చనిపోవాలి, ఆ దేహం యొక్క ప్రారంభం ఏంటి, రాబోయే జన్మలో ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి, పూర్వజన్మలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, పూర్వజన్మలో ఏ సంస్కారాలు వీళ్ళు మోసుకొచ్చారు, ఆ సంస్కారాలకు అనుగుణంగా ఈ దేహాన్ని ఎలా మళ్లించాలి, ఎక్కడ మళ్లించాలి, ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా హృదయం ఎక్కడో ఉన్నవాడు చూస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. ఆ చూచేవాడు, మిమ్మల్ని నడిపేవాడు, మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు, మిమ్మల్ని నియమించేవాడు, మీ శరీరాన్ని బొమ్మల కింద ఆడించేవాడు, మీ శరీరాన్ని బొమ్మల కింద దిప్పేవాడు, ఎక్కడో వైకుంఠంలోనే కైలాసం ఉన్నాడు అనుకుంటున్నారు. అలా వద్దు, ఆమరపాటు వద్దు, అలా మాయపుచ్చుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు అలా మోహపడకండి, మీ హృదయ గుహలోనే మిమ్మల్ని నియమించేవాడు ఉన్నాడు. మీ దేశం యొక్క ప్రారంభాన్ని అనుసరించి మిమ్మల్ని నియమించేవాడు మీ హృదయ గుహలో ఉన్నాడు. అయితే హృదయ గుహ అంటే ఎక్కడ ఉంది, అది మీ దేహంలో భాగం కాదు, హృదయ గుహ మీ లోపలే ఉంది, కానీ అది దేహంలో ఒక భాగం కాదు, దేహంలో ఒక పాత్ర కాదు, ఆ మూల తలంపు యొక్క మూలమే హృదయ గుహ. అయితే మూల తలంపు మూలంలో మీరు విచారణ చేసి విచారణ చేసి విచారణ చేసి పవిత్రత పెంచుకుని, ఏకాగ్రత పెంచుకుని, ప్రవీణత పెంచుకుని, మీరు యోగాన్ని అభ్యసించి చిత్తశుద్ధి సంపాదించి ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటప్పుడు మూల తలంపు మూలమే హృదయ గుహ. ఆ మూల తలంపు మూలాన్ని చూసే వెంటనే అది నశిస్తుంది. దేహానికి పరిమితమైన నేను, దేహగతమైన నేను, మనోగతమైన నేను, ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందే నేను, మనస్సుతో తాదాత్మ్యం పొందుతున్న నేను, ద్వంద్వాలతో తాదాత్మ్యం పొందుతున్న నేను, జన మరణాలతో తాదాత్మ్యం పొందుతున్న నేను, శరీరం మరణించాక ప్రయాణం చేస్తున్నటువంటి నేను, ఆ మూల తలంపు మూలం చూసిన వెంటనే నీవేదైతే నేను నేను అనుకుంటున్నావో అది నశిస్తుంది, అది పత్తా లేకుండా పోతుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటా, అది నిజం కదా తలంపు. ఆ మూల తలంపు ఎంత నిజమో దేహం చనిపోవడం కూడా అంతే నిజం, ఆ మూల తలంపు ఎంత నిజమో ఇంకో దేహం రావటం కూడా అంతే నిజం, చావు పుట్టుకలు అంతే నిజం. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఈ తెప్పలు, ఈ మూల తలంపు ఎంత నిజమో అంతే నిజం, వాటికి స్వతంత్రమైన ఎగ్జిస్టెన్స్ ఏం లేదు. ద్వంద్వాలన్నీ కూడా మూల తలంపు ఎంత నిజమో అంతే నిజం. మూల తలంపు మూలంలో నశించిన వాడు ద్వంద్వ రహితుడు అవుతాడు, వాడికి అద్వైతానుభవం, వాడికి అమృతానుభవం, వాడి అద్వైత శిఖరాలను అందుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే నేను 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 అంటున్నానో ఆ మూల తలంపు, ఆ మూల తలంపుని నేను నేను అంటున్నాను. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటండి, మూలంలోకి వెళ్ళేటప్పటికి మూల తలంపుకి దిక్కు ఉండదట్టండి, దిక్కు లేకుండా దిక్కు దానికి దిక్కు కనిపించదట్టండి, అది దిక్కు తోచకుండా బయటకు పోతుంది. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళేటప్పటికి మూల తలంపుకి ఇంకా దిక్కు ఉండదట్టండి, దానికి దిక్కు ఉండదు, అంటే దిక్కు ఉండదు కాబట్టి దిక్కు లేకుండా పోతుంది. ఇది రమణ మహర్షి గారి భాష, దానికి దిక్కు ఉండదు, దిక్కు తాగిపోతుంది దానికి, ఆ మూల తలంపుకి ఏదో నీడ కనిపిస్తా అనుకుని దానికి ఏదో దిక్కు కనిపిస్తా అనుకుని ఆగిపోతుంది, చావదండి. దానికి ఏ దిక్కు కనపడినప్పుడు ఇంకా అది పోతుంది. దానికి ఆలంబరం ఇంకేం సపోర్ట్ కనపడదు. సపోర్ట్ ఉంటే అది పోదు. సపోర్ట్ ఏమి లేనప్పుడు ఇంకా అది పోతుంది. మూల తలంపుకి ఏమి దిక్కు లేనప్పుడే అది దిక్కు లేకుండా పోతుంది. అప్పుడు లోపలన్న సత్యం, ఈ మూల తలంపు ఎప్పుడైతే మూలం నశించిందో లోపలన్న సత్యం స్వయంగా తానంతర తాను ప్రకాశిస్తుంది. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. ప్రపంచంలో మాకు అధికారం అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు, చదువు అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు, ధనం అక్కర్లేదని చెప్పేవాడు అనేక మంది ఉన్నారు. కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదని చెప్పేవాడు సృష్టిలో ఒక్క జీవుడు ఉన్నాడా? ఏమంటే ఈ పంచాయతీ కూడా ప్రెసిడెంట్ మీకు ఇస్తాం పుచ్చుకొని అంటే అక్కర్లేదని చెప్పేవాడు చాలా మంది. అది ఈ పదెకరాలు మీకు రాసిస్తామంటే మాకు ఎందుకని మాకు అక్కర్లేదు, మాకు ఉండదు సరిపోతుంది, మాకు వద్దని చెప్పేవాడు కూడా అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నారు పదవి ఇస్తాను వద్దని చెప్పేవాడు? గాంధీ గారికి పదవి ఎందుకు? ఇప్పుడు గాంధీ గారికి మనం పదవి ఇస్తానంటాం అనుకుని వద్దని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు పదవి అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, డబ్బు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు చదువులు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు ఉద్యోగాలు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు గౌరవాలు కూడా అక్కర్లేదండి అని చెప్తారు కొందరు. మాకేమో గౌరవాలు అక్కర్లేదండి, ఊరేగింపులు అక్కర్లేదు, గుర్రాలు ఏనుగులు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు. కొంతమంది ఆ సన్మానం చేస్తామంటే అంగీకరించడం వాళ్ళు. ఏమి అక్కర్లేదని చెప్పేవాడు కానీ మాకు శాంతి అక్కర్లేదు, సుఖం అక్కర్లేదని చెప్పేవాడు సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? ఇదే భగవాన్. ఎందుకు ఇప్పుడు చెప్పేది ఏంటి? భగవాన్ చెప్పిందంటే సుఖం నాకు అక్కర్లేదు, శాంతి నాకు అక్కర్లేదు. ఏ మతస్థుడు కానీ, ఏ జాతి వాడు కానీ, ఏ భక్తుడు లేకపోతే ఏ కులస్థుడు కానీ, ఏ ప్రాంతం వాడు కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదు చెప్పేవాడు అక్కడ ఉన్నాడా సృష్టిలో? ఉంటే చెప్పండి, అది స్వరూపం. తన స్వరూపాన్ని తనకు వద్దని ఎలా అని చెప్తాడు అతను? కీర్తి తన స్వరూపం కాదు, భార్య తన స్వరూపం కాదు, ధనం తన స్వరూపం కాదు, తన స్వరూపం శాంతి. అది వద్దని ఎలా చెప్తాడు తానై ఉన్నప్పుడు? అయితే అది నీకు బజార్లో దొరకదు, అది నీకు బజార్లో దొరకదు. ఆ మూల తలంపు మూలంలోనే ఆ శాంతి ఉంది. మూల తలంపు తన మూలాన్ని అది చూసినప్పుడు అది నశిస్తుంది. అప్పుడు నీకు శాంతి స్వరూపంగా వ్యక్తమవుతుంది, సుఖం స్వరూపంగా వ్యక్తమవుతుంది. నీకు బాహ్యమైన సంఘటన ఉండదు కానీ నీ శాంతికి ఆధారపడవలసిన పని లేదు. ఈ సుఖం కోసం త్యాగరాజు గారు 96 కోట్ల రామనామాన్ని చేశాడు. రామనామం 96 కోట్లు చేశాడు త్యాగరాజు, 96 కోట్లు ఈ సుఖం కోసం. ఏది ఆత్మ సుఖాన్ని పొందడానికి, ఆత్మశాంతిని పొందడం కోసం 96 కోట్ల నామాన్ని జపించాడు రామనామ. ఆ లోపలన్న వస్తువు కూడా నీకు తానుగా వ్యక్తమవుతుంది. లోపలన్న వస్తువు నీకు తానుగా వ్యక్తమవుతుంది. అప్పుడు నువ్వు పోతావు, నువ్వు కంగారు పడక్కర్లేదు. అది పరిపూర్ణంగా ఉంటుంది, హద్దులు లేకుండా ఉంటుంది. పరమాత్మకి పరిమితులు లేవు, పరమాత్మ పరిపూర్ణంగా ఉంటుంది. ఆ పరమాత్మ తాలూకు సుఖం, ఆ శాంతి, ఆనందానికి నువ్వు కూడా వారసుడు అవుతావు. నువ్వు వెతికే వస్తువు ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. లోపలన్న బంగారం నువ్వు ఇక్కడ నీ రోడ్డు మీద ఉన్న గాజు పింకుల కోసం తిరుగుతున్నావు. ఈ బంధము మోక్షం అనే భావనలు కేవలం మనస్సు వికారాలు. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అనుకోవటం కూడా అది వికారం. నువ్వు బంధంలో ఉన్నాననుకుంటున్నావు కాబట్టి నువ్వు మోక్షం కోరుతున్నావు. అసలు నువ్వు బంధంలే లేవన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు మోక్షం అడగవు. బంధం గురించి, మోక్షం గురించి ఆలోచించేది మనస్సు. లోపలన్న చైతన్యానికి ఆ బంధం ఎలా ఉంటుందో తెలియదు, ఆ వస్తువుకి మోక్షం ఎలా ఉంటుందో తెలియదు. లోపలన్న చైతన్యం అది నీవై ఉన్నావు, అది నీవుగా ఉండలేకపోతున్నావు కాబట్టి నువ్వు మనస్సుగా ఉంటున్నావు, దేహంగా ఉంటున్నావు. అంటే బంధము మోక్షం గురించి ఆలోచిస్తున్నావు. ఏ వస్తువుకైతే బంధం లేదో, ఏ వస్తువుకైతే మోక్షం లేదో, ఆ శబ్దాలు కూడా తెలియవు. ఏ వస్తువుకైతే జన్మ ఎలా ఉంటుందో తెలియదు, ఏ వస్తువుకైతే మరణం ఎలా ఉంటుందో తెలియదు. అది నీవై ఉన్నావు. అది నీవై ఉన్నప్పుడు, అది నీకు తానుగా నీకు వ్యక్తమైనప్పుడు బంధమోక్షం అవుతాడు, పని లేదు నీకు. అలా వస్తువుకు బంధం లేదు, మోక్షం లేదు. ఈ బంధ మోక్షాలు కూడా ఈ మనో కల్పితమే. అంటే మన కోరికలకి, మన కష్టాలకి, మన నష్టాలకి, మన బాధలకి, మన ఇష్టాలకి, మన అయిష్టాలకి, మన ఎమోషన్స్కి, మన టెన్షన్స్కి, మన డ్యూటీకి, అన్నిటికి ఎవరో కారణం కాదు, మన అజ్ఞానమే కారణం. ఈ అజ్ఞానం ఆ జన్మకు ఆ జన్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ అజ్ఞానం ప్రతి జన్మ కూడా నేను అజ్ఞానం వెంటాడుతును. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు ఆ మూల తలంపు అజ్ఞానం అవిద్య మూల తలంపు రూపంలో ఉంది. అంటే మూల తలంపు నశించే వరకు అజ్ఞానం అవిద్య నేను వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల నీకు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఆ భగవాన్ చెప్తారు, భగవాన్ చెప్తాను ఆయనకి ఎప్పుడైనా కొంచెం ఉద్రేకం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఉద్రేకం మన కోసం కల్పించుకోవడం అనుకోండి, అది ఆ మూల తలంపు నీకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం సిన్నర్ లెస్ సారో లెస్ స్టేట్ నువ్వు పొందలేవు. ఆ మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు పాప రహితుడు అవ్వలేవు, దుఃఖ రహితుడు అవ్వలేవు. నువ్వు పాపం వెంటాడుతుంటుంది, దుఃఖం వెంటాడుతుంటుంది. మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. ఆ మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు దుఃఖ రహితుడు అవ్వలేవు, పాప రహితుడు అవ్వలేవు. అని చేతి నువ్వు చిన్న లెస్ సారో లెస్ స్టేట్కి పొందాలంటే మూల తలంపులోంచి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విడుదల పొందవలసిందే. పాపం మూల తలంపు రూపంలో ఉంది, దోషం మూల తలంపు రూపంలో ఉంది. ఆ మూల తలంపు నీకున్నంతకాలం నేను దోషం ప్రస్తుతానికి దోషం చేయకపోయినా భవిష్యత్తులో చేయొచ్చు. ఇప్పటివరకు మనకు దేహం ఉంది, ఇప్పటివరకు రోగం లేదు, రేపు రాదని ఏమి లేదు. కొంతమందికి ఎప్పుడు మేము ఎప్పుడు ఆరోగ్యవంతులండి, మేము ఎప్పుడు ఆరోగ్యవంతులండి, ఎప్పుడు హాస్పిటల్ ముఖం చూడలేదని అంటూ ఉంటారు. సడన్ గా అందుకుంటుంది క్యాన్సర్. దేహం ఉండగా రోగం రాదని మీరు ఎప్పుడు అనుకోద్దు. ఏ టైంలోనే రోగం రావచ్చు. ది బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్. అలాగే దేహం ఉండగా రోగం రాదనుకోవటం ఎటు ఉండదు. మూల తలంపునంత కానీ నువ్వు దుఃఖ రహితుడిగా పాప రహితుడిగా నువ్వు జీవించలేము. ఏ టైంలో నువ్వు పాపం చేయొచ్చు, ఏ టైంలో నీకు దుఃఖం రావు. ఇవాళ దుఃఖం రాకపోవచ్చు, రేపు దుఃఖం వచ్చేయచ్చు. అంటే ఒకసారి లెస్ సిన్ లెస్ స్టేట్ నువ్వు పొందాలనుకుంటే నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా మూల తలంపులోంచి, ఆ మొదటి తలంపులోంచి, ప్రథమ తలంపులోంచి, ప్రధాన తలంపులోంచి విడుదల పొందవలసింది. నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చెయ్యి. నిన్ను బలవంతం పెట్టవలసిన అవసరం నాకు లేదు అంటున్నాడు. నేను జనాన్ని పోగు చేసుకునే పని నాకు అసలు లేనేలేదు. నీ ఇష్టం వచ్చిన మార్గం, నాకు గురు శిష్య సంబంధం లేదు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేసుకో. ఆ మూల తలంపులోంచి విడుదల పొందాలనేటువంటి ఆ కాంక్ష నీకు ఆ జిజ్ఞాస రావటం లేదని అలా పడి ఉండవు. అందుకని విచారణ చేసుకో, విచారణ చేసుకో, ఏడికి మొక్కలు పెట్టుకుంటుంది. మిమ్మల్ని బతిపడాల్సిన పని నాకేంటంటున్నాడు అది. ఆ టైం వచ్చినప్పుడు మీరే చేస్తారు, అప్పుడు చేస్తున్నా. ఆ టైం వచ్చినప్పుడు మూల తలంపును అక్కడ పెట్టుకుని సారోల ఎస్టేట్ సింగిల్ ఎస్టేట్ సాధ్యం కానే కదా అసలు. ఆ మూల తలంపు దాని దగ్గర ఇంకో ప్రమాదం, ఆ మూల తలంపు దగ్గర ఇంకో ప్రమాదం. దేహం లేకుండా ఉండలేదు. కొన్ని దేహం చచ్చిపోయింది అనుకోండి, అది విడిచిపెట్టదు. ఆ దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే ఇంద్రియాలు వచ్చేస్తాయి, అక్కడి నుంచి ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం వస్తే దేవుడు వచ్చేస్తాడు. అక్కడి నుంచి పుణ్యం వస్తుంది, అక్కడి నుంచి పాపం వస్తుంది, అక్కడి నుంచి ధర్మం, అక్కడి నుంచి అధర్మం, అక్కడి నుంచి న్యాయం, అక్కడి నుంచి అన్యాయం, అక్కడి నుంచి మనుధర్మ శాస్త్రం, ఇంకా అక్కడి నుంచి అన్ని అన్ని వేదాలు. అంటే అక్కడి నుంచి వేదాల్లో చెప్పినటువంటి ప్రయోజనాలు, ఏ మంత్రం చదివితే ఏ కోరిక నెరవేరుతుంది, ఈ భారతదేశానికి చక్రవర్తి అవ్వాలంటే ఏ యుద్ధం చేయాలి, ఈ మూల తలంపు నానా తంటలో తెచ్చి పెడుతుంది. ఆ వేదానదిలో దొల్లేవాడికి మూల తలంపే. నేను మంచి లోకాన్ని పొందాలి, మంచి లోకాన్ని పొందాలి, స్వర్గలోకాన్ని పొందాలి, అక్కడ ఉన్నటువంటి భోగాలను అనిపించాలనుకున్నా కూడా ఈ మూల తలంపే. నువ్వు సాధన బాగా చేస్తున్నావు అయితే నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి సాధన నువ్వు చేసి ఏంటి అయ్యా, ఏంటి నువ్వు చేసి సాధన అంటారు భగవాన్? ఏంటి ఏం చేసి ఏ ఉద్ధరం చేస్తున్నానంటావు? ఏంటి నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి నువ్వు చేసి సాధన? మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్నే. నువ్వు సాధన చేసేస్తున్నానని సాధన చేసేస్తున్నానంటున్నావు, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం మానేసావా? మానలేదు. ఏంటి నువ్వు చేసే సాధన? ఏ కర్ర సాధన, కచ్చి సాధన ఇది. మిమ్మల్ని ఎవరైనా అగవపరిచారనుకోండి, మీరు బాధపడుతున్నారా లేదా? బాధపడుతున్నారు. ఇంకేంటి సాధన ప్రయోజనం? అంటే మీకు ఆకారాలను పట్టుకున్నా వికారాలు వచ్చి ఈ మూల తలంపుకి, ఈ మూల తలంపు ఆకారాలను పట్టుకుంటా ఉంటుంది, ఆకారాలను వదిలేస్తూ ఉంటుంది. ఈ మూల తలంపు కొంతమంది విరోధం పెట్టుకుంటుంది, కొంతమంది ఫ్రెండ్షిప్పులు చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్షిప్పులు ఈ మూల తలంపు ఏం చేస్తుందంటే కొంతమంది విరోధం పెట్టుకుంటుంది, కొంతమంది ఏం చేస్తుంది స్నేహం చేస్తూ ఉంటుంది. విరోధం పెట్టుకున్నా మనసు మనసు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, స్నేహం పెట్టుకున్నా మనసుకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా బయట మనసు బయటకు రావడానికి ఎన్ని రకాల పనులు చేయాలి, అన్ని రకాలు మూల తలంపు చేస్తాం. ఏంటంటే మూల తలంపు మూలంలోకి వెళ్ళటం దానికి ఇష్టం ఉండదు. ఏంటంటే మూల తలంపు మూలంలోకి వెళ్తే అది పోతుందని దానికి తెలుసు. అంటే నువ్వు లోపలికి వెళ్ళకుండా నేను బయటే ఉంచడానికి, బయటే చెప్పడానికి, నీ మనసును బాహ్యముఖం చేయడానికి ఆకారాలను పట్టుకుంటుంది, ఆకారాలను విడిచిపెట్టేస్తూ ఉంటుంది. ఆ చనిపోయినప్పుడు కూడా ఏదో ఆకారాన్ని పట్టుకుని స్మరిస్తూ ఉంటుంది. గాడ్ విత్ ఫారం ఆర్ ఫారంలెస్ గాడ్. ఒకసారి భగవాన్ అడిగా, రూపం ఉన్న దేవుణ్ణి మమ్మల్ని ఆరాధించమంటారా, రూపం లేని దేవుణ్ణి ఆరాధించమంటారా? గాడ్ విత్ ఫారం, లేక ఫారంలెస్ గాడ్? గాడ్ విత్ ఫారం, రూపం ఉన్న దేవుణ్ణి ఆరాధించమంటారా, ఫారంలెస్ గాడ్? అది రూపం లేని దేవుణ్ణి ఆరాధించమంటారా? భగవాన్ అన్నారు, అసలు ఆరాధించడం మొదటిగా ఎవరినొక చెయ్యన్నారు. ఎందుకు వచ్చిన గొడవ మొత్తం ఎస్కేప్ చేసిన వెళ్తాను. వస్తువు ఒకటి, ఎక్కడ ఎలాగైనా వాడికే చెందుతుంది. రూపంతో దేవుణ్ణి ఆరాధించినా, రూపం లేని దేవుణ్ణి ఆరాధించిన ఆరాధన అక్కడికే చెల్తుంది. ఈ తర్కం చేసి నెల సంవత్సరాల తరబుట్ట చేసి ఏదో ఏడు ఎవరినొకటి ప్రార్థించు, రూపమైనా పర్లేదు, రూపం లేకపోయినా పర్లేదు, ఆరాధన ప్రారంభించదు అని ఆకారాలను పట్టుకుంటుంది. ఏది ఇప్పుడు ఈ శరీరం, ఇప్పుడు ఈ జన్మలో ఈ ఆకారాన్ని పట్టుకోండి. అహంకారం ఏం చేస్తుంది ఈ జన్మలో? ఈ ఆకారం రాబోయే జన్మలో ఏదో జన్మ వస్తుంది కదా, మనకు ఏదో శరీరం వస్తుంది కదా, జన్మ అంటే శరీరం రావటం కదా, అప్పుడు ఆ శరీరాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు. బంధించటానికి బంధువులు ఎవరంటే బంధించేవాళ్ళు. పూర్వం ఒక భక్తులు ఏమడిగాడంటే, పండరిపురంలో ఒక భక్తులు ఏమన్నాయంటే, ఒక కృష్ణ భక్తులు ఏమన్నాయంటే, నా శత్రువు నుంచి నువ్వు కాపాడక్కర్లేదు, నా మిత్రుడి నుంచి కాపాడు, రంగా పాండురంగా అన్నాడు. పాండురంగ భక్తులు ఒకటి ఏమన్నాడంటే, రంగా పాండురంగా, నా శత్రువుల నుంచి నువ్వు కాపాడు, నేను కాపాడుకునే శక్తి నాకు ఉంది, నా మిత్రుడి నుంచి మటుకు నువ్వు కాపాడు. అంటే నాకు టైం అంతా నా మిత్రులు తినేస్తున్నారు, ముందు నా మిత్రుల దగ్గర నుంచి కాపాడు, నా శత్రువుల దగ్గర నేను కాపాడుకుంటాను అన్నాడు. ఓ రంగా పాండురంగా, నిన్ను స్మరించుకోకుండా, నీ పాదాలకు అర్చన చేసుకోకుండా నా స్నేహితులు నా టైం అంతా తినేస్తున్నారు, నా స్నేహితుల దగ్గర నుంచి నన్ను కాపాడు, నా విరోధుల దగ్గర నుంచి నన్ను నేను కాపాడుకునే శక్తి నాకు ఉంది, రంగా పాండు రంగా అన్నాడు. ఓ రంగడు భక్తుడు, రంగడంటే కృష్ణుడు. అంటే ఇది ఏదో ఆకారాన్ని పట్టుకుంటా ఉంటుంది. ఆకారాలని చెప్పి వికారాలు తప్పు, ఆకారాలని చెప్పి వికారాలు తప్పు. ప్రతి జన్మలో కూడా ఏదో శరీరాన్ని అహంకారం పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఒక ఆకారాన్ని వదిలేసి ఇంకో ఆకారాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఆ శరీరం చనిపోయింది అనుకోండి, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఏదో ఆకారాన్ని పట్టుకుని అది బతుకుతూ ఉంటుంది, ఏదో శరీరాన్ని పట్టుకుని అది బతుకుతూ ఉంటుంది. అయితే నువ్వు విచారణ మటుకి చిత్తశుద్ధుడు చెయ్యాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధుడు చెయ్యాలి. వేమన అంటాడు కదా, చిత్తశుద్ధిదే నీ శివ పూజ లేదని. నువ్వు చిన్న పని పెద్ద పనే కాదు, హార్ట్ఫుల్ వచ్చి హార్ట్ ఫెల్ట్ వచ్చి కొంత మందికి హృదయ స్పందన ఉంటుంది. వాళ్ళు ఏం ఇవ్వక్కర్లేదు మనకు ఆ మాట. ద వరల్డ్ ఇస్ గ్రేస్, లుక్ ఇస్ గ్రేస్, టచ్ ఇస్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేస్. వాళ్ళు యాంత్రికంగా ఉంటారు. ఆ మాటలో హృదయ స్పందన ఉంటుంది, చేతలో హృదయ స్పందన ఉంటుంది. పెద్ద పన చిన్న పన ఆ పని ముఖ్యం కదా. అక్కడ హృదయం, అక్కడ హార్ట్ యొక్క ప్రజెన్స్ ఉంటుంది. కొంతమంది మన అహంకారానికి ఇది పెద్ద పని చిన్న పని అనగా భగవంతుడికి అన్ని పనులు సమానమే. కానీ ఏ పని చేస్తున్నావు అది ముఖ్యం కాదు, చేసే పని ఎలా చేస్తున్నావు అది ముఖ్యం. అవి హృదయపూర్వకంగా చేస్తున్నావా, చిత్తశుద్ధుడు చేస్తున్నావా. కొంతమందికి వాళ్ళ పేరంటే బాగా ఇష్టం. లేదండి మీరు ఎక్కడ ఆంజనేయం, ఆంజనేయం విగ్రహం పెట్టారు, ఆంజనేయం విగ్రహం పెడతారు, గోడ మీద నా పేరు రాస్తారని ముందు అడిగేస్తారు పాపం వాళ్ళు. అది పోనీ ఆంజనేయం పేరు రాయని సరిపోతుంది అనరండి. నా పేరు అక్కడ రాస్తారు లేదా గోడ మీద ఒకటి, ఆ రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి ఒకటి. ఆ రెండాట్లోంచి మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఆ రెండాట్లోంచి విడుదల పొందకపోతే మటుక మూల తలపు మూలంలోకి వెళ్ళే ప్రశ్నే లేదు. రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి ఒకటి, ఆ రెండే మనల్ని బంధించి ఎక్కడో వదిలేసి, ఫండమెంటల్స్ వదిలేసి, పునాదులు వదిలేసి, ఎల్కేజీ ప్రీకేజీ యూకేజీ వదిలేసి ఎక్కడో మేము ఎంఏలోకి వెళ్ళిపోతాం, పిహెచ్డీలోకి వెళ్ళిపోతాం అంటే అనవసరం టైం వేస్ట్ ముందు. ఈ రూపబుద్ధి నామబుద్ధి మనల్ని పాడు చేసి ఏమి లేదు. మీరు ఆ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందిన మరుక్షణంలో మనకు వస్తువు తత్వం వ్యక్తం అవుతుంది, మనకు మన స్వరూపం వ్యక్తం అవుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియబడుతుంది. ఆ మూల తలంపు మూలాన చూసిన వెంటనే మూలతలంపు అసలు వినేలేదనే సంగతి నీకు అర్థమవుతుంది, నీకు అవగాహనలోకి వస్తుంది. అప్పుడు లోపల ఉన్న వస్తువు అస్పష్టంగా కాదు, స్పష్టంగా, సందిగ్ధంగా కాదు, అసందిగ్ధంగా నీకు వ్యక్తం అవుతుంది. ఒక నిమిషం కాదు, క్షణం కూడా నువ్వు టైం వేస్ట్ చేయవు. శరీరానికి ముసలితనం వస్తుంది, ఈ ముసలితనం వచ్చిన తర్వాత చావు వెంబడిస్తూ ఉంటుంది. పుట్టిన వాడిని చావు వెంబడిస్తూ ఉంటుంది, చనిపోయిన వాడిని పుట్టికి వెంబడిస్తూ ఉంటుంది. అహంభావ రహిత స్థితి పొందే వరకు ఈ మామూలుగా ఈ ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి అంటే ఎక్కడో బయట ఉందనుకోకండి. ప్రకృతి అంటే సత్వగుణం, ప్రకృతి అంటే రజోగుణం, ప్రకృతి అంటే తమో గుణం. ఈ గుణాలు మనలో ఉన్నాయి, గుణాలు. ఈ గుణాల్లోంచి నువ్వు విడుదల పొందకుండా నీకు స్వరూపం వ్యక్తం కాదు, నీకు మాయ దారి. పాదాలని ఆశ్రయిస్తేనే, నారాయణుడి యొక్క మహావిష్ణువు యొక్క పాదాలను ఆశ్రయిస్తేనే, సర్వేశ్వరుడు యొక్క పరమేశ్వర పాదాలను ఆశ్రయిస్తేనే ఆ పాదాలను చింతించగా చింతించగా మాయ నీకు దారిస్తుంది. మాయ నీకు బయట లేదు, లోపల ఉంది, అది గుణాల రూపంలో ఉంది. ఆ గుణాల్లోంచి నువ్వు విడుదల పొందుతావు పరమేశ్వరు. అంటే ఒక క్షణం కూడా, ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయొద్దు. కాలం పరిష్కారంగా చూడండి, పరిష్కారం వాళ్ళు ఎవడన్నా వచ్చిన మాటలన్నా పట్టించు, వాళ్ళ బుర్ర మాదిరిగా చదువుకుని ఒక క్షణం కూడా వాళ్ళు వేస్ట్ చేయరు. ఆ రాత్రి ఒంటిగా కూడా చదివేస్తుంది, మహాపోతుంది, ఏ కూడా పట్టించుకోరు. అలా క్షణం కూడా నువ్వు వేస్ట్ చేయొద్దు. వ్యర్థమైన వ్యర్థమైన నీకు పనికిరాని తలంపులు, నీ కుటుంబానికి పనికిరాని వ్యర్థమైన ప్రసంగాలు ఎందుకేమో శత్రుత్వాలు దొడకాలని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది స్నేహాలు దొడకాలి, ఎలాగైనా కాలాన్ని పాడు చేసుకోవాలి. కాలం వేస్ట్ ఎలాగ వేస్తామో శత్రుత్వ పద సాధించడం, కొంతమంది ఫ్రెండ్షిప్లు చేసి మీ దేహం ఈ ప్లానెట్ మీదకి వచ్చిన ప్రయోజనం ఎందుకు వచ్చింది? శరీరం భూమి మీదకి మరణం, ఆ బ్లడ్ ఎందుకు వచ్చిందో, ఆ ప్రారంభం పూర్తి అయిన తర్వాత ఒక క్షణం. బాగా తెలివైన డాక్టర్ గారికి కూడా రోగం ఏంటో అర్థం, ఆ తెలివైన డాక్టర్ గారికి అతను కూడా లోపల ఈస్తాడు ఉన్నాడు. ఆ తెలివైన డాక్టర్ ఆ శరీరం శవం అయిన తర్వాత అర్థం అవుతుంది ఆ రోగం వేడికి. అప్పుడు అక్కడ కూడా ఇచ్చామండి, మరి రోజు చచ్చిపోతే మీరేం చేస్తా ఉంటారు? అంటే క్షణం కూడా మీరు పాడు చేసుకోకండి. కాలం భగవంతుడు కాల రూపంగా ఉన్న కాలాన్ని మీరు అడవర పరుస్తా అంటే, కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే భగవంతుని అడవర పరిచినట్టు వ్యర్థ ప్రసంగం. వ్యర్థమైన మాటలు మీకు మాట చెప్పుకుంటాం, మీకు ఇద్దరు మాటలు మూడవడు గురించి చెప్పుకుంటాం. మూడవడు గురించి చెప్పుకున్నప్పుడు వీళ్ళిద్దరు గురించి చెప్పుకో, అది చెప్పుకో ఎక్కడ భగవాన్ అన్నారు. మీ తపతం చెప్పినప్పుడు రైతు ఎక్కడ వ్యర్థమైన ఎందుకు పనికిరాను? వ్యర్థమైన వ్యర్థమైన దెయ్యాలని మీ కొంపలో అటువంటి మాట దెయ్యాలు వలకాట్లో ఉండాలి మీ కొంపలో. వ్యర్థమైన మాటలు కాలాన్ని వృధా చేసుకోవడం, ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా మీరు ఆత్మ విచారణ చేసుకుంటే పాటికి ఏనాడుతో నీకు ఆత్మ సత్యసిద్ధి నీకు దొరకదు. సత్యసిద్ధి కంటే నీకు కొంత విచారణ అవసరం. అదే ఆశ్రమం, ఆశ్రమం వాడు విచారణ అయినా చేసుకోవాలి, నిష్కామ కర్మ చేయాలి. కాదు ఆశ్రమాలు వద్దు తిరగ్గారన్నారు, ఎవరు కొంపలాడు పడి ఉండదు. స్వార్థ పరుడు తన స్వార్థం కోసం ఎలా పని చేసుకుంటాడో ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ఇతరుల కోసం ఎలా పని చేయాలి? అదే మనుషుల్లో అన్నిటికంటే కామన్ సెన్స్ చాలా తక్కువ ఉన్నాడు, ఎక్కువ మంది ఉంటారు. చాలా మందికి చదువు ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. అన్నిటిలోకి కామన్ సెన్స్ నువ్వు సహజంగా జీవించవు, సహజంగా న్యాచురల్గా ఉండు, నార్మల్గా ఉండు, అబ్నార్మల్గా ఉండవు. ఒకవేళ అబ్నార్మల్గా నేను ఎంతో గొప్పవాడిని, ఇతరుల కంటే నాలో ఏదో గొప్ప ఉంది, అందరికంటే గొప్పవాడిని, కోడవుల్లో అందరికంటే గొప్పవాడిని, అందరినీ నన్ను పూజించాలి, అందరూ నాకు నమస్కారం చేయాలి, నేను రోడ్డు మీద నడిచి వెళ్తాంటా, అరుగుల మీద అందరూ నిలబడ్డాలి, ఎలా అనుకుంటే నీకు జ్ఞానం కాదురా, నీకు రోగం అంటున్నారు ఇక్కడ భగవాన్. అది జ్ఞానం కాదు, రోగం అది, నీకు మందు వాడుకో. ఈ మధ్యలో ఒక ఆవిడ అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరినీ తిరిగితేనే కానీ మా నాన్నగారికి మోషన్ అవ్వదు అంటున్నాడు ఒక ఆవిడ. కోపం ఎక్కువ అట్టడానికి ఇంట్లో అందరినీ తిరిగితే కానీ ఒక వరుస కారణం ఉండదు, అక్కడ ఉరికి తిరిగితేనే కానీ ఆయనకి మోషన్ అవ్వదట. నా మోషన్ అవ్వడం కోసం ఇందులో చాలా పట్టం అలవాటు అయిపోయింది, ఈయన చిత్తం అలవాటు అయిపోయింది. కొంతమంది కోపదారులు ఏం చేస్తారంటే, సగం కొంతమంది గొప్పదరమైన కోపం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో ఒకరిని తిట్టేస్తూ ఉంటారు. అది ఒక కానీ అడుగు రోగం అని అడిగి సరి, అది వాళ్ళకి రోగం, అందరూ నన్ను జరుస్తున్నారు అనుకుంటాడు మాట్లాడు, అది రోగం అంటున్నారు భగవాన్. నువ్వు జ్ఞానం కాదు రోగం, అది నువ్వు మందు వాడుకో. పాపం రోగాన్ని పెట్టుకుని జ్ఞానం జ్ఞానం అనుకుంటావేంటి, అది రోగం. హాస్పిటల్కి వెళ్ళు, అది ఇవ్వండి మిగతా వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని మీరు ఎలా అనుకుంటున్నారు అనుకోండి, ఏదో అనారోగ్యం ప్రారంభించింది తీరా హాస్పిటల్ ఇంకా వీడి జ్ఞానం ఏంటి, వీడి ముఖానికి ఇంకా జ్ఞానం ఏంటి, జ్ఞానం రాదు వెళ్తే జ్ఞానం అనుకుంటున్నాడు. లోపల రోగాన్ని పెట్టుకుని జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నాడు, జ్ఞానం కాదు రోగం. హాస్పిటల్కి వెళ్ళమంటున్నాడు, హాస్పిటల్ అంటే పిస్త హాస్పిటల్, ఆ పిచ్చ డాక్టర్లు అదృష్టవంతులు, పిచ్చ వాళ్ళందరికీ వైద్యం చేసే వాళ్ళందరూ గొప్ప అదృష్టవంతులు. ఈ పిచ్చలకు తగ్గదు, వాళ్ళకి డబ్బు ఆదాయం తగ్గదు, పిచ్చ డాక్టర్లు గొప్ప అదృష్టం ఉంది, ఈ పిచ్చోడికి ఎవరికి పిచ్చ తగ్గదు, వాళ్ళు రోజు ఆదాయం. ఇప్పుడు దేవానం కూడా మామూలు శరీరానికి చేసే వైద్యుల కంటే పిచ్చ రోగులకి ఎక్కువ ఆదాయం పడదు, ఇన్కమ్ బ్రాకెట్ ఆడకలేదు. వీడికి రోగం తగ్గదు, వాళ్ళకి ఆదాయం తగ్గదు. పిచ్చ హాస్పిటల్ డాక్టర్ గారు పెద్ద పేషెంట్ 10 పేషెంట్లు ఉంటాయి, జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. 10 మంది చాలు, 100 మంది అక్కర్లేదు, అదే వాడికి తగ్గదు. ఒకసారి పిచ్చ ప్రవేశం చేయను, భగవాన్ చెప్పింది అహంభావం కూడా పిచ్చారు, అది రోగం. అది ఏదో గొప్ప అనుకో, కొంతమంది వాళ్ళు వాళ్ళు నేను గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, అది రోగం. మీరు జ్ఞానం అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు మీరు అంటున్నారు. కొంతమందికి డబ్బు పిచ్చు ఉంటుంది, ఆ డబ్బు లేనప్పుడు మామూలుగానే ఉంటారు, డబ్బు వచ్చాక మన గొప్పవాళ్ళు ఏదంటారు, వాడికి రోగం ప్రారంభమైంది అనమాట. అది నీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని నీ లోపలైన వస్తువు నువ్వు తెలుసుకున్నప్పుడు అసలు బంధం లేదు, మోక్షం లేదు, అసలు నువ్వు ఎప్పుడు పుట్టుకోలేదని సంగతి నీకు తెలుస్తుంది. అది పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు, ఆ లోపల సద్వస్తువు పుట్టుకలేదు, చావు లేదు. అది నీకు అనుభవైనప్పుడు అసలు అది అసలు నీకు ఎప్పుడు చావు పుట్టుకు లేవు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇవన్నీ డ్రీమ్ స్టఫ్ అని నీకు తెలుస్తుంది, అంటే డ్రీమింగ్. అంటే నువ్వు చిత్తశుద్ధితోటి కనుక సాధన చేస్తుంటే సందేహం లేక నిశ్చయంగా నీకు సద్వస్తువు వ్యక్తమవుతుంది, అంటే చావులేని వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు చనిపోయే శరీరంతో ఎలా తాదాప్యం పొందుతున్నావు, చావులేని వస్తువుతో అలా నీకు ఐడెంటిఫికేషన్ తాదాప్యం వస్తుంది నీకు, అదే నీవు అవుతావు. అదే నువ్వు జీవించడం సహజంగా జీవించు, ఆ వస్తువు సహజంగా ఉండి సహజంగా జీవిస్తే అంటే మాటలో కృత్రిమం పనికిరాదు, మనసులో కృత్రిమం పనికిరాదు. భగవాన్ చెప్పిన ఈ మాట నాకు చాలా అమ్మండంగా మనకు, నీవి నీ మనసుని ఎంత కపటం పెట్టుకున్నావు, ఎవరికో కపటం ఉందని చెప్పి అక్క నీకెక్కడ ఉందా, నీకు అక్క ఎవడిచ్చాడు అసలు, నీ మనసుని ఎంత ఆశ పెట్టుకుని ఆడికి ఆశ ఉంది ఈడికి ఆశ ఉందని విమర్శించి అక్క నీకు ఎవడిచ్చాడు. నీలో కపటం ఉందనుకో, నువ్వు ఎవరి వాడి కపటం చెప్పడానికి అసలు మాట అంటానికే నువ్వు పనికిరావు. అది లోపల చైతన్యమే, నీ లోపల చైతన్యం ఉంది, అది శరీరము నేను, శరీరము నేనని దీంతో తాదాత్మ్యం పొందుతున్నావు. అయితే లోపల చైతన్యం ఉంది, నీకు శరీరం తెలుస్తుంది. ఈ శరీరానికి ఈ చైతన్యానికి దంచి పెట్టేది మూల తలంపు. ఈ మూల తలంపు కేవలము శరీరానికి కాదు, కేవలము చైతన్యానికి కాదు, అది చైతన్యంలో ఉదయిస్తుంది, దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. మూల తలంపు మూలంలో చైతన్యంలోంచి వచ్చింది, మూల తలంపు మూలమే చైతన్యం. ఆ మూల తలంపు మూలం నువ్వు తెలుసుకున్న మరుక్షణంలో చైతన్యం కూడా నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. మూల తలంపు హృదయంలో ఉదయిస్తుంది, శిరస్సులో విజృంభిస్తుంది. ఆ శిరస్సులో మూల తలంపు విజృంభణ ఆగిపోతే నీకు వస్తువు నీకు తానిగా వ్యక్తమవుతుంది. మూల తలంపు యొక్క మూలాన్ని మన శిరస్సులో విజృంభణ లేకుండా చూసుకోవాలి. అయితే భగవాన్ అంటూ ఉంటారు, మూల తలంపుకు పుట్టిన హృదయం అత్తవారిల్లి శిరస్సు, దాని సాధ్యమైనంత వరకు అత్తవారి ఇంటికాడ ఉండనివ్వకుండా పుట్టింటికాడ అట్టే పెట్టి ఉంచితే దానికి పోతున్నాను. ఈ మూల తలంపు అత్తవారి ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మాయి మా నాన్న చూడాలంటుందటండి, మీకు అర్థమవుతుందంటే పుట్టింటికాడ ఉన్నప్పుడు మా ఆయనకి అన్నం కుదురుతుందో లేదో అంటుందటండి. ఈ మూల తలంపు హృదయానికి పుట్టింటికి అత్తవారింటికి అమ్మాయి ఎలా తిరుగుతూ ఉంటుందో, మూల తలంపు హృదయానికి శిరస్సుకి మధ్యన అలా తిరుగుతూ ఉంటుందటండి. దేహంతో తాదాప్యం పొందే, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, దేహానికి గౌరవం వచ్చినప్పుడు నాకు గౌరవం వస్తుంది, దేహానికి అగౌరవం వచ్చినప్పుడు నేను అగౌరవం పొందుతున్నాను అని, దేహానికి ఏది వస్తే అది మీకే వచ్చినట్టు భావిస్తున్నారు, నాకే వచ్చినట్టు మీరు భావిస్తున్నారు. అది ఎవరు భావిస్తున్నారు, మీ లోపల చైతన్యం భావించడం లేదు. ఆ దేహంతో తాదాక్ష్యం పొందే నేనే భావిస్తుంది. ఏ నేనైతే దేహంతో తాదాక్ష్యం పొందుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే భక్తి యోగం యొక్క లక్ష్యం, ధ్యాన యోగం యొక్క లక్ష్యం, కర్మయోగం యొక్క లక్ష్యం, జ్ఞాన యోగం యొక్క లక్ష్యం. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చింది, డోంట్ మిస్ ద గోల్. మీ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఇందుకు మీరు ఏమంటారంటే, సరేలేండి అసలు మీరు ఏదో చెప్తున్నారు, బాగా ఏదో చెప్తున్నారు, అలా ఆత్మని తెలిసిపోవటం ఎలాగా, డైరెక్ట్ గా చెప్పండి ఆత్మని ఎలా తెలియదు, లోపల ఏదో ఉందంటున్నారు కదా, అది ఏం తెలియటం లేదు. మా మనసు మాకు తెలుస్తుంది, మా దేహం మాకు తెలుస్తుంది, మా పాడు బుద్ధి ఏంటో మాకు తెలుస్తుంది, మా ఒకవేళ మంచి బుద్ధి ఉంటే మంచి బుద్ధి తెలుస్తుంది. లోపల ఏదో చైతన్యం ఉందంటున్నారు, లోపల దేవుడు ఉన్నాడంటున్నారు, ఒకవేళ ఉన్నాడేమో, అదేమో మాకు తెలియటం లేదు. లోపల ఆత్మ మాకు ఏమీ తెలియటం లేదు. చచ్చిపోయి శరీరం తెలుస్తుంది, కానీ చావులైన పదార్థం మాకు తెలియటం లేదు. ఆ చావులైన పదార్థాన్ని పట్టుకోవటం ఎలాగా? ఆ లోపల ఆత్మ ఎలాగా తెలుసుకోవటం? లోపల ఆత్మనే ఎలాగా తెలుసుకోవటం? అంటే భగవాన్ అంటున్నారు, లోపల ఆత్మ నువ్వే కనుక్కో అంటున్నారు. నీ లోపల ఆత్మ నీకు ఉంది కదా, అది నువ్వే కనుక్కో. బయట ఉందనుకో, అది తీసుకెళ్ళి నీ తీసుకెళ్ళి ఇక్కడ ఉందని చూపిందని ఏదో మార్పు పెట్టి అక్కడ చూపిందని, అది బయట లేదు కదా నీకు చూపించడానికి, అది లోపల ఉంది కదా నువ్వే కనుక్కో. బయట నాలో ఉన్న ఆత్మను నేను తెలుసుకోవాలి కదా నీవు అడుగుతాయితే భగవాన్ ఇక్కడ చమత్కారం చెప్తున్నారు. నాలో ఉన్న ఆత్మను నేను తెలుసుకోవాలన్నా, నాలో ఆత్మ ఉంది నేను తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ తెలుసుకునేవాడిని తీసేస్తే తెలుస్తుంది, సందేహించేవాడిని తీసేసినప్పుడు సందేహాలు ఎక్కడున్నాయి? అది ఎవడైతే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు వాడిని తీసే, ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఈ లోపల నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి, నేను ప్రశ్నించింది నేను ఎవరని? నీ చెప్పిన కోపం వచ్చిందనుకో, ఈ కోపం ఒక తలంపు, అది ఏ తలంపుకు వస్తుంది? దేహంతో తాదాత్మ్యం పొందిన తలంపుకు వస్తుంది. ఈ తలంపు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తలంపు కూడా జారిపోతుంది, ఆ తలంపు కూడా పత్త లేకుండా పోతుంది. ఎంతకి పోయిన ఆత్మ కూడా వదిలేయండి నేను ఎందుకు 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 పుట్టానే ఈ లోపంలో అంటున్నాడు. ఆత్మ కూడా ఎక్కడో చైతన్యం కూడా వదిలేయండి నేను ఎందుకు పుట్టాను అంటున్నాడు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఆ పుట్టింది ఎవడు అంటున్నారు. అది ఏమంటున్నాడు అంటే, నేను ఎందుకు పుట్టాను అని అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నా, పుట్టింది ఎవడవయ్యా, ఎవడు పుట్టాడో చూడు, నువ్వేం పుట్టలేదు, ఆ పుట్టింది నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు, ఆ పుట్టింది నువ్వు పుట్టి ఎవరు పుట్టాడు, శరీరం పుట్టింది, నువ్వు చైతన్యము, చైతన్యానికి పుట్టుక లేదు, నువ్వు పుట్టలేదు, పుట్టింది నువ్వు కాదు. ఈ పుట్టింది ఎవరో విచారణ చేసుకో, పుట్టడం లేదో నీకు అనుభవం, పుట్టింది ఎవరో విచారణ చేసుకుంటే పుట్టంది నీకు అనుభవం వస్తున్నాయా? ఆ పుట్టంది నీకు అనుభవంలోకి వచ్చినాడు. ఆభవ సుఖం అవ్యయ ఆభవ పూర్ణ చిత్తు సుఖం, అక్కడికి వెళ్ళాలి. పుట్టిన దేహాన్ని పుట్టిన వీటిని మనసుని అన్ని ఉపయోగించుకుని ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావంటే, ఎందుకు వచ్చాను లోకంలోకి అని అడుగుతాడు నిన్ను తెలుసుకోవడానికి వచ్చావు. అంటే నువ్వు ఏదో పుట్టాను లోకంలో ఎందుకు పుట్టాను అంటున్నావు? నువ్వు ఎవడో తెలుసుకోవడానికి నువ్వు పుట్టావు అని, నువ్వు ఎవరో నువ్వు పుట్టలేదని సంగతి తెలుసుకోవడానికి పుట్టావు నువ్వు. అంటే ఏంటి నీకు లోపల ఆభవ సుఖం, నువ్వు సుఖం ఎక్కడుందంటే ఆభవ పుట్టన సుఖం. నువ్వు పుట్ట అంటే ఏది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు, దాని కాదు ఈ సుఖం నీకు అనుభవంలోకి రావాలి. ఆభవ సుఖం ఎప్పుడైతే నీకు పుట్టన వస్తువుని తెలుసుకున్నావో, ఆ పుట్టన వస్తువులో ఏం సుఖం ఉంది? ముగింపు లేని సుఖం ఉంది. ఆ ముగింపు లేని సుఖం వస్తుంది, అవ్యయ సుఖం. ఆ సుఖం అట్టండి, అది అనిపిస్తుంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నావు అనిపిస్తున్నట్టుంది, దానికి తరుగు ఉండదు. ఆ సుఖం ఎలా ఉంటుందంటే, ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నావు అనిపిస్తున్నట్టు, వెగటి ఉండదు అట. మనం గారెలు తినేటప్పుడు మొదటి గారి అంత ఇష్టంగా నాలుగో గారి తినలేదు, వెగటే వస్తుంది. కానీ ఆత్మసుఖం అట్లా ఉంటుంది కాదండి, ఏ క్షణానికి ఆ క్షణం ఇది కొత్తగా అనిపిస్తున్నాం. ఈ శాంతి మనకు కొత్తగా ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణమే నూతనంగా ఉంటుంది. అది అది విజయం కాదు. నీకు శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, లోకం కనిపించినా లోపం కనిపించకపోయినా, అది దానికి ముగింపు లేదు ఆ సుఖానికి. ఆ సుఖానుభవంలో నీకు శరీరం పోయిందనుకో, పోయిందని కూడా నీకు అనిపించదు. ఉందనుకో, ఉండటం వల్ల నీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల నష్టం లేదు. లోకం కనిపించడం వల్ల నీకు లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. ఆనంద ప్రవాహంలో ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖం. ఎప్పుడో మనస్సు నీకు అణిగినప్పుడు, మనస్సే కదా దేహంతో తాదాప్యం పొందేది, అది అణిగినప్పుడు ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. దాని ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటావు. ఇక్కడ భగవాన్ చెప్పారు, నీకు దేహం ఉంది మనస్సు ఉంది, ఈ రెండు నీకు తెలుస్తున్నాయి. ఆ దేహాన్ని మనస్సుని మాక్సిమం ఉపయోగించుకో, మాక్సిమం ఉపయోగించి నీ హృదయంలో చావులేని వస్తువును పట్టుకో, అదే నీ జీవిత గమ్యం. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను నువ్వు అడుగుతున్నాడు కదా, నువ్వు వచ్చిన పని అదే. ఒకవేళ ఇది కాకుండా నువ్వు ఏదైనా సాధించావు అనుకో, సాధించవచ్చు అని స్వప్న సమానం. అంటే మీరెవరు, మీరెవరు కనిపించిన వాళ్ళ, మీరెవరు, మీరెవరు ఇవ్వలేదు, నేనెవరు, నేనెవరన్నా ప్రశ్న వేసుకో. మనస్సు అణగాలి. సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు అణగాలి. భగవాన్ చెప్పేది రామాయణంలో ఎలాగ ఉంది, భారతంలో నీ చూడని మాటలు ఆయన చెప్పడాను. నేను ఎందుకు ఇప్పుడు అన్నం తినాలని ఎవడని అడుగుతాడనుకో, ఆకలి వచ్చే వరకు అలా ఆగు అంటాడు. ఆకలి వచ్చాక నేను చెప్పాలంటే నువ్వే తింటావు. అలా నేను ఎందుకు సాధన చేసుకోవాలని నేను ఎవడు అడిగడగా సాధన చేయమని నేను అడిగాను. సాధన చేసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ దేవుడి చేత నాలుగు ఆ కత్తున్నాడు చూసా, కత్తిరాజ్ ఆ కత్త చేత నాలుగు తినవలసిన నాలుగు మొత్తికాయలు తిన్నాక అప్పుడు ప్రారంభించింది కానీ సాధన. నేను సాధన చేయను, సాధన చేయవలసి ఉంటే నేను బతిపోవలసిన పని నాకే ఉంది. అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు అవసరం అయితే అప్పుడే చేసుకుంది కానీ. నేను మంచినీళ్ళు తాగానంటే మంచినీళ్ళు తాగానంటే మానే దాహం వేసినప్పుడు తాగింది కానీ ఆ రోజు వస్తుంది. నిన్ను బతిమాడవలసిన పని నాకేంటి, అవసరం వచ్చినప్పుడు నువ్వే చూసుకోవచ్చు. అంటే మనం ఏడాది నేర్చుకోవాలి తెలిసింది, అనిమంతుడు చేయండి. తెలివి ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది, పాండిత్యం ఉంది, అనుభవం, జీవితంలో అనుభవం ఉంది. అన్నిటికీ అన్నిటికంటే ముఖ్యంగా శారీరకంగా బలవంతుడు, రాక్షసులను సంహారం చేయగలవాడు, తత్పురుషులను రక్షించే శక్తి ఉన్నవాడు, శరణాగతి ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించే శక్తి ఉన్నవాడు, ఇన్ని రకాల మానసిక శక్తులు, శారీరక శక్తులు, దైవికమైనటువంటి శక్తులు, ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయనదే ఉన్నాడు. ఆ హనుమంతుడికి ఉన్న శక్తిలో ఒకటి లేదు, మనం లేదు కాబట్టి ఎగిరి 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 పడుతున్నాం. భగవాన్ చెప్పింది అంటే ఆ ఎగిరి ఎగిరి పడేవాడు అడినా నీకు తోకం లేదు, తోకం ఉన్నవాడు ఎవడ ఎగిరి ఎగిరి పడ్డావు, అంటే నీకు తోకం కావాలి. తోకం అంచి నీకు తోకం వచ్చే వరకు అలా ఎగిరి ఎగిరి పడతా ఉంటావు. తోకం వచ్చేటప్పుడు ఎగిరి ఎగిరి పడవు, లోపలికి వెళ్ళటం ప్రారంభిస్తావు. అప్పుడు లోపల వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అంటే ఆంజనేయ స్వామి మహాబలవంతుడైనప్పటికీ అణిగి ఉన్నాడు. ఆంజనేయ స్వామికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు మనకి ఉన్నప్పటికీ మనం అడిగి ఉండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరా. అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎలా ఉంటుంది అలా అనుకోకుండా. దేహం మన దేహంతో మన మనస్సుతో గాఢ నిద్రలో విడిపోతున్నాం. మనం కాని దేహంతో మన కాని మనస్సుతోటి మనం తాదాత్మ్యం పొందుతున్నాం. ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం, అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే అదో ఏదో ఏదో రకంగా ఉంటుంది అనుకోకుండా, ఇదే అజ్ఞానం. నువ్వు కాని దేహాన్ని నువ్వు అనుకోవటం అజ్ఞానం. అజ్ఞానం అంటే అది, అవిద్య అంటే అది. ఎక్కడో ఉంటుంది ఎలాగో ఉంటుంది అనుకోకుండా. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. మహాత్మా గాంధీ గారు చెప్పారు, రామనామం వల్ల కొన్ని శారీరక రోగాలు మానసిక రోగాలు తగ్గుతాయి. మీరు ప్రశాంతంగా రామనామం చేస్తారంటే కొన్ని రోగాలు తగ్గుతాయి, ఈ మానసిక రోగాలు శారీరక రోగాలు అన్నీ తగ్గుతాయి. గాంధీ గారు మహాత్ములు అవ్వడానికి కారణం ఒకటే, ఒక మంచి పని కోసం ఏ క్షణానికి ఆ క్షణం దేహం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. అది మటుకు అపూర్వం, అపూర్వం అద్భుతం ఉదాత్తం. అంటే ఈ దేహానికంటే నువ్వు అనుకునే మంచి పని గొప్పది, దేహం ఉంటే ఉండిపోతే పోతుంది. అంటే అసలు అక్కడ దేహానికి విడిదేవుడు ప్రాముఖ్యత ఇవ్వడదు, అందుకే మహాత్ముడు అయ్యాడు. మనందరికీ దేహం ఇష్టం, మనందరికి కూడా దేహం. ఆ దేహాన్ని ఎప్పటికప్పుడు చావుకు సిద్ధం చేసి చూడాలి. అంటే చనిపోవాలని చచ్చిపోవడం కాదు, ఒక మంచి పని కోసం దేహాన్ని ఇవ్వడానికి సిద్ధపడకూడదు. సో ఇదికే మమ్మొట్టాలి. మనకి దేహాన్ని ముస్తాబు చేయడంతో మనం టైం అయిపోతాం. గాంధీ గారి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆయన చేతులు అల్లూరి సీతారామరావు గారి దగ్గర ఇంకా ఆయుధాలు ఉండేవి. గాంధీ గారి దగ్గర ఆయుధాలు ఏమి లేవు. గాంధీ గారి చేతి ఒక భగవద్గీత తప్పించి ఏ ఆయుధం లేదు. నా శరీరాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశం నాకుంటే ఆయుధాలు, నా శరీరాన్ని రక్షించుకునే ఉద్దేశం నాకు లేనప్పుడు నాకు ఆయుధాలు ఎందుకు. ఆయన చేతిలో నీకు ఎక్కడ బాణాలు ఏం కనపడవు, ఒక భగవద్గీత పుస్తకం ఒకటి అంతే. ఆ టెక్నిక్ చూడండి, ఇప్పుడు నా దేహాన్ని వదిలేయటాన్ని నేను సిద్ధంగా ఉన్నప్పుడు నా చేతిలో కర్రతో పాటు ఎందుకన్నాడు. కొంతమందికి హృదయం బాగా పనిచేస్తుంది, మెదడంత బాగా పనిచేయదు కొంత. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమందికి మంచితనం ఉంటుంది కానీ తెలివితేటలు ఉండవు, ఆ సూక్ష్మ బుద్ధి ఉండదు. కొంతమందికి మంచితనం ఉంటుంది. గాంధీ గారికి ఆ బుద్ధికి సంబంధించినటువంటి సూక్ష్మత ఉంది, హృదయానికి సంబంధించిన వైభవం ఉంది. అంటే హెడ్కి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి, హార్ట్కి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమందికి హృదయంలో మంచితనం ఉన్నా బుద్ధి సూక్ష్మత ఉండదు, కొంతమందికి బుద్ధి సూక్ష్మత ఉంటే హృదయంలో మంచితనం ఉండదు. బాపూజీకి బుద్ధి సూక్ష్మత ఉంది, హృదయంలో వైభవం ఉంది. అంటే మహాత్ముడు అయ్యాడు. ఓ